ఏమైనా ఆత్మబంధులారా, తత్వాన్ని దర్శించిన వాడి దగ్గరికి వెళ్లి తత్వాన్ని గురించి తెలుసుకోమని స్వామివారు వాసుదేవ స్వామివారు గీతలో చెప్పారు. అంటే సాధన చేసేటప్పుడు ఏదో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక జ్ఞానిని అడిగి మనం తెలుసుకోమని భగవద్గీతలో స్వామివారు భగవంతుడు కూడా వాసుదేవ స్వామి భగవంతుడు కూడా ఆయన గీతలో చెప్పారు. అంటే ఒకటి, ఒక విషయం మీరు జ్ఞాపకపంచుకోండి, వినయం లేని మనిషికి, నమ్రత లేని మనిషికి, నాగరికత లేని మనిషికి ఈ జ్ఞానం కలగదు. అది ముందు సహజంగా మనిషికి వినయం ఉండాలి, నమ్రత ఉండాలి, నాగరికత ఉండాలి, సభ్యత ఉండాలి. ఈ లేని మనిషికి చదివిన జ్ఞానం రాదు, అడిగి తెలుసుకున్న జ్ఞానం రాదు. ఫండమెంటల్స్గా కొన్ని ఉండాలి. అంచేత అవినయం పనికిరాదు. అవినయం ఉన్న వాడికి, సాధన చేసిన వాడికి జ్ఞానం కలగదు. నాగరికత ఉండాలి, నమ్రత ఉండాలి, వినయం ఉండాలి, అనకం ఉండాలి. ఇవి ఉంటే వాడికి జ్ఞానం కలగటానికి యోగ్యత కలుగుతుంది. ఇవి లేకపోతే వాడు సాధన చేసిన వాడికి జ్ఞానం కలగదు, అడిగి తెలుసుకున్న వాడికి ఎమడదు, అది వాడికి వంట పట్టదు. వాడికి అడిగే ప్రశ్న ఏంటంటే, పుణ్యక్షేత్రాల్లో మనం ఏదైనా మంచి పని చేస్తే చాలా అధికంగా ఫలితం వస్తుందని చెబుతారు. ఇప్పుడు శ్రీశైలంలో ఒకరికి భోజనం పెడితే ఎంతో పుణ్యం అని చెబుతారు. అంటే మనం పాలకొల్లో ఒకరికి భోజనం పెట్టేదానికంటే శ్రీశైలంలో పెడితే అధికమైన పుణ్యం వస్తుందని చెబుతారు. పవిత్రమైన క్షేత్రాల్లో ఎవరికైనా మంచి చేస్తే ఆ పుణ్యం అధికంగా వస్తుందని చెబుతున్నారు. ఆ పవిత్రమైన క్షేత్రాల్లో చెడ్డ చేస్తే అది కూడా అధికంగా వస్తుందని ప్రశ్న. అంటే భగవాన్ చెబుతున్నారంటే, పవిత్రమైన క్షేత్రాల్లో మంచి చేసినప్పుడు అధికంగా వస్తుందన్నమాట నిజమే, మంచి అధికంగా వచ్చినప్పుడు అక్కడ చెడ్డ చేస్తే చెడ్డ కూడా అధికంగానే ఉంటుంది. అది వేరే చెప్పక్కర్లేదు, అది అండర్స్టూడ్ మీరు అర్థం చేసుకోవచ్చు అనే విషయం అని చెబుతున్నారు. అంటే మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మహర్షుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి, పుణ్యస్థలాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మంచి చేస్తే అధికంగా మంచి ఫలం వస్తుంది, అదేవిధంగా అక్కడ చెడు చేసిన ఆ ఫలం కూడా, చెడు ఫలం కూడా అధికంగా ఉంటుంది. అది వేరే చెప్పవలసిన పని లేదు. అంటే పవిత్ర స్థలాలలో కొంచెం పుణ్యం చేసినా మీకు అధికమైన ఫలితం వస్తుంది, అదేవిధంగా మీరు కొంచెం దోషం చేసినా మీకు అధికమైన పాపం వస్తుంది పవిత్రమైన క్షేత్రాల్లో అని మన పురాణాలు చెబుతున్నాయి అని భగవాన్ ఇక్కడ చెబుతున్నారు. అంచేతే ఇక్కడ ఏమిటంటే, నేను చేసే భగవాన్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ నేను చేస్తున్నాను అనే భావం ఉన్నంత కాలం ఈ పని నా వల్ల అవుతుంది, ఇదంతా నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉన్నంతకాలం, అహంకార బుద్ధి ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, అజ్ఞానం ఉన్నంతకాలం, అంటే ఉపాధికి పరిమితమై ఉన్నంతకాలం, అంటే ఆ డోయర్షిప్ ఉన్నంతకాలం, మంచికి మంచి, చెడుకు చెడు, ఎత్తుకు ఎత్తు అనుభవించవలసింది. డోయర్షిప్ ఒక పుణ్యక్షేత్రంలోనే కాదు, పుణ్యక్షేత్రంలో అధికంగా రావచ్చు, ఎక్కడ ఏ పని చేసినా. అంటే దేహబుద్ధి ఉన్నవాడు, అంటే దేహబుద్ధి ఎందుకు వస్తుంది అంటే ఉపాధిని బట్టి వస్తుంది. అంటే ఈ దేహమే నేను అనుకుంటున్నాను కదా మనం, ఈ దేహమే నేను అనుకుని నువ్వు ఏ పని చేసినా, అంటే దేహబుద్ధితో ఏ పని చేసినా, అక్కడ దేహబుద్ధి అంటే కర్తృత్వంతో ఏ పని చేసినా, అంటే నువ్వు అహంకారంతో ఏ పని చేసినా, నీకు మంచికి మంచి, చెడుకు చెడు రాబోయే జన్మల్లో నువ్వు అనుభవించవలసిందే. కర్తృత్వంతో చేసి ఏ పనికైనా సరే మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించవలసిందే. ఆ కర్తృత్వ బుద్ధి ఎలాగొస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది, అహంకారం వల్ల వస్తుంది. ఉపాధి రహితుడికి వాడు కర్తృత్వ బుద్ధి కలగదు. ఉపాధి సహితుడికే, ఉపాధికే పరిమితమైన వాడికి తప్పనిసరిగా కర్తృత్వ బుద్ధి కలుగుతుంది. ఆ కర్తృత్వ బుద్ధి, అహంకార బుద్ధి, ఆ దేహ బుద్ధి, ఈ అజ్ఞాన బుద్ధి ఉన్నంతకాలం వాడు మంచికి మంచి, చెడుకు చెడు వాడు అనుభవించవలసింది. గౌతమ బుద్ధుడు దీనికి ఏమని చెప్పాయంటే, బండి ఎద్దు కదిలితే కూడా చక్రం కూడా కదులుతుంది, ఆ ఎద్దు కూడా వెనక ఎద్దు కదిలితే కూడా చక్రం కూడా ఏ విధంగా అయితే వస్తుందో, మనిషి కూడా ఏ విధంగా అయితే నీడ వస్తుందో, అలాగే నువ్వు చేసినటువంటి పనికి ఫలం, మంచికి మంచి, చెడుకు చెడు ఫలం నువ్వు నేను వెంటాడుతూ, నువ్వు ఏ లోకంలోకెళ్ళినా, నీ శరీరం మరణించిన తర్వాత నువ్వు ఏ లోకంలోకెళ్ళినా, ఈ ప్లానెట్ లో ఉన్నా మరొక లోకంలో ఉన్నా, నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నువ్వు ఏ లోకంలో వచ్చినా కర్మఫలం, ఆ కర్మఫలం వచ్చి నిన్ను చుట్టుకుంటుంది. కర్తృత్వ బుద్ధి నశిస్తే ఏమి లేదు. నేను చేస్తున్నాను, నేను నేను అని ఉన్నంతకాలం, అంటే ఈ నేను అనే ఈ మొదటి తలం ఉన్నంతకాలం, ఆ నేను అనే అహంకారం ఉన్నంతకాలం అది అనుభవించి తీరవలసింది. అంటే ఇప్పుడు ఈ నేను ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో ఇది నిజమైన నేను కాదు. ఇది ఏదైతే మనం నేను నేను అంటున్నామో ఇది నిజమైన నేను కాదు. ఇది తలంపు మాత్రమే. గాఢ నిద్రలో ఉన్న నేను స్లీపింగ్ అయ్యి నిజమైన నేను. గాఢ నిద్రలో ఉన్న నేను తలంపు లేకుండా అక్కడ ఉంది, అది నిజమైన నేను. ఇప్పుడు నేను చెప్పే నేను నిజం కాదు, ఇది కేవలము ఈ తలంపు మాత్రమే. మనుషులకి వాళ్ళెవరో వాళ్ళకి తెలుసుకోవాలని బుద్ధి పుట్టదు. లోకంలో జరిగే గొడవంతో తెలుసుకోవాలంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకోవాలని బుద్ధి కలగదు. వారెవరో వారిని తెలుసుకోవాలని బుద్ధి కలిగితేనే కానీ నేను తలంపు నశించదు, ఈ అహంకార బుద్ధి నశించదు, దేహ బుద్ధి నశించదు. వారెవరో వారికి తెలుసుకోవాలని బుద్ధి ఎవరికి కలుగుతుందంటే వివేకవంతులకి, తెలివి గల వారికి, పుణ్యాత్మలకి, సంస్కారం ఉన్న వాళ్ళకి, నాగరికత ఉన్న వాళ్ళకి, సౌహృదమైన వాళ్ళకి, మంచితనం ఉన్న వాళ్ళకి, విజ్ఞత ఉన్న వాళ్ళకి మాత్రమే. వారెవరు వారికి తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది, కానీ సమాజంలో అందరికీ అది కలగదు. నాకు అన్ని గొడవలు కావాలి, అన్ని గొడవలు సేకరిస్తున్నాయి, ఈ నేనెవరో నాకు తెలియదు. నీకు సౌహృదం లేకపోతే, నీకు మంచితనం లేకపోతే, నీకు పూరపుణ్య బలం కనుక లేకపోతే నువ్వెవడో నీకు తెలుసుకో, నువ్వు తెలుసుకుంటావా తెలుసుకోవాలి వేరే విషయం, కనీసం నిన్ను తెలుసుకోవాలనే బుద్ధి కూడా అది కూడా నీకు కలగదు, ఆ సంకల్పం కూడా నీకు కలగదు. అంటే కృష్ణుడేమని చెప్పాయంటే గీతలో, సంకల్పాన్ని ఎవడైతే విడిచిపెట్టలేడు, వాడు ఎన్ని జన్మలు ఎన్నిసార్లు ఆ శరీరం ఎన్నిసార్లు మరణించినా ఎన్నిసార్లు పుట్టినా ఆ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే, కానీ ఎవడైతే సంకల్పాన్ని విడిచిపెట్టాడో వాడు యోగి కాలేడు అని గీతలో చెప్పాడు. ఎవడైతే సంకల్పాన్ని త్యాగం చేయలేడు, ఎవడైతే సంకల్పాన్ని విడిచిపెట్టలేడు వాడు యోగి కాలేడు. ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు కోరికలు లేకుండా ఉండగలడు. బ్రాహ్మణ స్థితి పొందే వరకు ప్రతి మనిషిని ఏదో కోరిక, ఏదో సంస్కారం, ఏదో వాసన, ఏదో తలంపు వెంటాడుతూనే ఉంటుంది. భీష్ముడు ఏమని చెప్పాడంటే, ఓ కోరిక నువ్వు ఎక్కడ పుట్టావో నాకు అర్థమవుతుంది, ఓ కోరిక నువ్వు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తున్నావో నాకు అర్థమవుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే సంకల్పంలో నుంచి వస్తున్నావు. సంకల్పించిన తర్వాత మనిషికి కోరిక వస్తుంది, కానీ సంకల్పం లేకపోతే మనిషికి కోరిక రాదు. మీకు కోరిక వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ కోరిక, మీ కోరిక లోపల నుంచే వస్తుంది. అంటే మీరు సంకల్పించడం వల్ల కోరిక వస్తుంది, సంకల్పించకపోతే కోరిక రాదు. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్మఫలం గురించి మనం ఊహించడం వల్ల సంకల్పం వస్తుంది. అంటే మనం ఏదో కర్మ చేస్తాం, కర్మ చేసి దాని ఫలితం గురించి ఊహిస్తూ ఉంటాం, దాని ఫలితం గురించి ఇమాజిన్ చేస్తూ ఉంటాం. అంటే నువ్వు కర్మఫలాన్ని ఊహించటం వల్ల, అంటే నువ్వు పని చేస్తావు, ఆ పని చేసిన తర్వాత దాని ఫలితం గురించి ఊహిస్తూ ఉంటావు. ఆ కర్మఫలాన్ని ఊహించటం వల్ల నీకేమొస్తుందంటే సంకల్పం పుడుతుంది. కర్మఫలాన్ని ఊహించకపోతే చేసి వదిలేస్తే నీకు సంకల్పం రాదు. ఆ కర్మఫలాన్ని నువ్వు ఆశించటం వల్ల, ఆ కర్మఫలాన్ని ఊహించటం వల్ల, కర్మఫలం ఎంతగా ఉంటుందో అంతగా ఉంటుందో దాని గురించి నువ్వు అంచనా వేసుకోవటం వల్ల, దాని గురించి నువ్వు గాల్లో మేడల కట్టినట్టు ఆ కర్మఫలం గురించి, కర్మఫలాన్ని నువ్వు కోరటం వల్ల, కర్మఫలాన్ని నువ్వు కాంక్షించటం వల్ల, కర్మఫలాన్ని నువ్వు ఆశించటం వల్ల నీకు సంకల్పం పుడుతుంది. ఎప్పుడైతే నీకు సంకల్పం పుట్టిందో అప్పుడు కోరిక, సంకల్పం నుంచి కోరిక వస్తుంది. కోరిక వచ్చిన తర్వాత నువ్వు పని చేస్తావు, ఆ పని వల్ల నీకు ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని నువ్వు ఆశిస్తావు, ఆశించడం వల్ల మళ్ళీ నీకు సంకల్పాలు వస్తూ ఉంటాయి. అంటే ఎవడైతే సంకల్పాన్ని విడిచిపెడతాడో వాడే యోగి కాగలడు, కానీ సంకల్పాన్ని త్యాగం చేయలేని వాడు మటుకి యోగి కాలేడు. సాధన చేసేవాడు ప్రతివాడు కూడా, అంటే జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవాడు ప్రతివాడు కూడా హృదయం యొక్క లోతుల్లోకి దిగాలి. హృదయంలో ఉంటుంది ఆత్మవిచ్ఛాన్ని పట్టుకోవాలి, ఆ శాంతిని హృదయంలో ఉంటుంది ఆత్మశాంతిని అందుకోవాలి అనే ప్రయత్నం చేసేవాడు ప్రతివాడు కూడా. వాడు వాడుకున్నటువంటి దురభ్యాసాల నుంచి, వాడుకున్న దురలవాట్ల నుంచి వాడు విడుదల పొందాలని అనుకుంటూనే ఉంటాడు, కానీ విడుదల పొందలేడు. కారణం ఏమిటని ఇక్కడ ప్రశ్న అది. మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతల వల్ల వాడు హృదయంలోనూ సత్యం వాడికి తెలియటం లేదు. ఆ బలహీనతలలోంచి వాడు విడుదల పొందుదామన్నా వాడు విడుదల పొందే శక్తి వాడికి కలగటం లేదు అని ప్రశ్న అడిగేవారు అడుగుతున్నారు. అంటే దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది, సాధన చేసేవాడికి దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది. ఈశ్వరుని దర్శించాలనుకునే వాడికి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలనుకునే వాడికి అంతటా వ్యాపించి ఉన్నటువంటి వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు ప్రతి వాడికి కూడా దురలవాట్లు దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది. వాసన బలీయంగా ఉంటుంది, అప్పుడే ఏం చెయ్యాలి అంటే ఆ దురభ్యాసాలు పోగొట్టుకునే శక్తి వాడికి లేనప్పుడు వాడు ఏం చెయ్యాలని భగవాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే భగవాన్ అంటున్నారు, వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చెయ్యాలో అయ్యా. నీకు బ్రహ్మానుభవం కలగాలంటే, దురభ్యాసాల నుంచి మీరు విడుదల పొందాలంటే కేవలం మీ తెలివితేటలు సరిపోవు, కేవలము మీ యొక్క సాధనే సరిపోదు, కేవలము మీ ప్రయత్నమే సరిపోదు, కేవలము మీ ఉపాసమే సరిపోదు, దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. ఒక దురభ్యాసంలోంచి, ఒక దురలవాటులోంచి మీరు బయటపడాలంటే మీ సాధన ఒకటే సరిపోదు. సాధన అనేది ఒక అంగం మాత్రమే. ఇప్పుడు చూడండి, ఏదైనా ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కొంతమంది తక్కువ ప్రయత్నం చేసినా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఒకసారి చూడండి, ఆ ఇంటి పక్క వాళ్ళకు కూడా ఎవరో తెలియదు వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతా ఉంటారు. ఒకసారి ఒక టైంలో ఏమవుతుందంటే, ఆ ఇంటి పక్క వాళ్ళకు కూడా వాడు ఎవడో తెలియదు, వాడు ఎమ్మెల్యే అయి కూర్చుంటాడు. ఏంటి వీడికి అడిగా వెనకాల రాజకీయ జీవితం ఉంటుందంటే రాజకీయ జీవితం ఏమి ఉండదు. వాడిని ఏమంటారు మనం, వాడిని ఏమంటాడు, చాలా అదృష్టవంతుడండి, ఏమీ మామూలుగా చాలా తేలిగ్గా ఎమ్మెల్యే అయిపోయాడు అని మామూలుగా మన పరిభాషలో అదృష్టవంతుడని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా భగవాన్ అదే చెబుతున్నారు. ఏమిటంటే, నీ దురలవాట్లలోంచి బయటపడటానికి ఇక్కడ మూడు అంగాలు ఉండాలి. ఒకటి ఒక అంగం ఏంటంటే నువ్వు చేసే ప్రయత్నం, అందులోంచి బయటపడాలి నీ సంకల్పం, దానికి సంబంధించినటువంటి సాధన. అంటే నువ్వు ఏ దురలవాట్లోంచి బయటపడాలనుకుంటున్నావో దాని అనుగుణంగా నీ మనస్సును, నీ ఇంద్రియాలను, నీ దేహాన్ని తీర్చిదిద్దుకోవాలి. నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి, నీ బుద్ధిని నువ్వు సంస్కరించుకోవాలి. అంటే మూడు అంగాలు ఇక్కడ అవసరం. ఆ మూడు అంగాలు ఏంటంటే, ఒకటి నీ ప్రయత్నం, రెండు దేవుని కృప, ఈశ్వరుని యొక్క కరుణ, మూడు అదృష్టం. అది అంటే ఇప్పుడు మనం బాహ్యంగా చూస్తే ఎవరైనా తొందరగా వాడికి ఏదైనా అధికారం వస్తే, తొందరగా ఎవడనో 10 కోట్లు సంపాదిస్తే వాడు అదృష్టవంతుని ఎలా చెప్పుకుంటాము. ఈ దురలవాట్లలోంచి బయటపడటానికి కూడా, ఈ దురభ్యాసాల్లోంచి బయటపడటానికి కూడా కేవలం నీ తెలివితేటలు సరిపోవు, నీ సాధన సాధన అవసరం. ఎఫర్ట్ ఇది నెసరీ, ఎఫర్ట్ ఇది నీడెడ్, ప్రయత్నం కూడా అవసరమే. ప్రయత్నంతో దేవుని కరుణ ఉండాలి. ఆ దేవుని కరుణతో కాదు, నీవు పూర్వజన్మలో చేసిన పుణ్యం, ఆ పుణ్యమే అదృష్టంగా వస్తుంది. నీవు పూర్వజన్మలో చేసిన పుణ్యమే, పూర్వజన్మలో నువ్వు చేసిన సత్కర్మే నీకు ఈ జన్మలో పుణ్యం కింద వస్తుంది. అంచేత నువ్వు ఈ దురభ్యాసాల్లోంచి బయటపడటానికి మూడు అందాలు ఉండాలి. ఒకటి ఏమిటంటే నీ యొక్క ప్రయత్నము, రెండు ఏంటంటే భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క దయ, భగవంతుడి యొక్క ప్రేమ, మూడేమిటంటే నీ అదృష్టం. నీ అదృష్టం అంటే పూర్వజన్మలో నువ్వు చేసిన పుణ్యం కూడా నీ చేతికి అందాలి. ఈ ఇన్ని రకాలుగా వస్తే నువ్వు అప్పుడు దురభ్యాసాల్లోంచి, దురలవాట్లలోంచి బయటపడి నువ్వు సత్వస్తువును పొందుతావయ్యా అని ఇక్కడ ఈ మూడు అంగాలు కూడా అవసరమే అని భగవాన్ చెబుతున్నారు. ఈ పురుష ప్రయత్నంలో భాగంగానే సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి. అంటే సత్పురుషుడితో సహవాసం చేయాలి. భగవాన్ చెప్తూ ఉన్నారు, ఈ లోకానికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటే, ఈ లోకానికి ఏదైనా మేలు చేయాలంటే మీరు ఆత్మజ్ఞానం సంపాదించండి. మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే, ఆత్మశాంతి సంపాదిస్తే, ఆత్మానుభవం సంపాదిస్తే మీ ద్వారా కొన్ని లక్షల మంది బాగుపడతారు. ఇంకేతంటే ఒక జ్ఞాని దగ్గరికి వెళితే వాడు మనకు జ్ఞానాన్ని పంచిపెడతాడు, ప్రేమను పంచిపెడతాడు. ఒక లౌకికుని దగ్గరికి వెళితే వాడి దగ్గర జ్ఞానం లేదు కదా, వాడేం చేస్తాడు? వాడి దగ్గరికి వెళితే వాడు ద్వేషాన్ని పంచిపెడతాడు, కక్షను పంచిపెడతాడు, విరోధాలను పంచిపెడతాడు, అసూయని పంచిపెడతాడు. వాడి దగ్గర ఉన్నది ఇస్తాడు, కానీ లేనిది మనకెలా ఇస్తాడు? ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక జ్ఞాని దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, వాడి దగ్గర ఉన్నది జ్ఞానమే కాబట్టి మీకు కూడా జ్ఞానం పంచిపెడతాడు. ఒక లౌకికుడి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, వాడికి జ్ఞానం అంటే ఏంటి తెలియదు, వాడి దగ్గర ఏముంటుంది, ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషమే మనకు పంచి, ఆ దగ్గర ఉన్నదే మనకు పంచిపెడతాడు, ఏంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ద్వేషమే మనకు పంచిపెడతాడు. అంచేత మీరేం చేయాలంటే సత్పురుషులు సహవాసం చేయండి. మీ ఇంటి కాదు మీరు ఏకాంతంగా సాధన చేసుకుంటే సరే సరే, లేకపోతే మిగతా భక్తులు ఇంటికి వెళ్ళి ఈ సత్య వస్తువు గురించే మీరు మాట్లాడుకోండి, సత్పదార్థం గురించే, బ్రహ్మ పదార్థం గురించే మాట్లాడుకోండి. అంటే అంతటా ఏ వస్తువు అయితే వ్యాపించిందో, దేనికైతే చావు లేదో, దేనికైతే పుట్టుక లేదో, నిరంతరము అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఏ వస్తువు అయితే లేదో, ఆ వస్తువుని పొందటానికి ఉపాయాల గురించి సత్పురుషులు ఇంటికి వెళ్ళి, భక్తులు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. సద్గోష్ఠులతో కాలక్షేపం చేయండి. మీ అంతటా మీరు ఏకాంతంగా మీరు సాధన చేసుకుంటే మంచిదే, ఏకాంతవాసం మంచిదే. ఏకాంతవాసంలో మీ బలహీనతలే మీకు తెలుస్తాయి. అంటే ప్రతి మనిషికి కొంత ఏకాంతంగా ఉండటం మంచిది, ఏకాంతవాసం కూడా మంచిదే. అంచేత అది గాంధీ గారు చెప్తా ఉన్నారు, మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు కూడా ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ థాట్, మీకు వచ్చే ప్రతి ఆలోచన, మీకు వచ్చే ప్రతి తలంపు, మీరు నోటితో మాట్లాడే ప్రతి మాట, మీకు వచ్చే ప్రతి సంకల్పం మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. గాంధీ గారు చెప్పారు, రాజకీయాల్లో నేను ఉన్నానంటే రాజకీయాలు నాకు ఏం వృత్తి కాదు, నాకు అది ప్రొఫెషన్ కాదు. రాజకీయాల్లో నేను ఎందుకునంటే భగవద్గణ భూమి పొందటానికి ఈ రాజకీయాన్ని నేను ఒక సాధనగా ఉపయోగించుకున్నాను, కానీ నాకు ఈ రాజకీయం ఎందుకు? ఆయనకి రాజకీయం ఎందుకు? ఆయనకి ఏం పదవు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, పదవు అక్కర్లేదు, డబ్బు ఉన్నదో డబ్బు అక్కర్లేదు, మనకు రాజకీయం ఎందుకు? ఆయనకెందుకు? అయితే నన్ను నేను పవిత్రను చేసుకోవటానికి, నన్ను నా యొక్క చైతన్య స్థాయి పెంచుకోవటానికి, భగవంతుల్లోని ఐక్యం అవటం కోసం రాజకీయాలు నేను ఏదో రాజకీయాలు నాకు గుర్తి కాదు, రాజు నన్ను నేను పవిత్రను చేసుకోవడానికి భగవంతుల్లో ఐక్యం అవటం కోసం రాజకీయాలను ఒక మార్గంగా ఎన్నుకున్నాను, కానీ ఇది నాకేం ప్రొఫెషన్ కాదు అని చెప్పాడు. అంటే మీకు వచ్చే ఆలోచన, మీకు వచ్చే తలంపు, మీరు నోట్లు మాట్లాడ, మీరు భగవద్గణం పొందటానికి మీ మాటలు, మీ చేతలు, మీ ఆలోచనలు, మీ తలంపులు మీకు ఉపయోగపడేలా చూసుకోండి, అది సాధన. ఎవ్రీ థాట్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ వర్డ్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. మీరు భక్తుల దగ్గరికి, జ్ఞాన దగ్గరికి ఏ పని మీద వెళ్ళారో ఆ పని మీరు మర్చిపోకూడదు అంటే రమణ మహర్షి గారు చెప్పేవారు. ఏ పని మీద మీరు ఇక్కడికి వచ్చారో ఆ పని చూసుకెళ్ళండి, అని మీకు అర్థం, వచ్చిన పని మర్చిపోకండి. అలాగే మీ భక్తులు ఇంకో భక్తులు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అంతటా వ్యాపించినటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మీకు ఒకరికొకరు సహకరించుకోవాలి. మీకున్న జ్ఞానం వారికి చెప్పవచ్చు, వారికి ఉన్న జ్ఞానం మీకు చెప్పవచ్చు. మీ యొక్క స్నేహం ఎలా ఉండాలంటే మీ ఇద్దరు పతనమయ్యేలా ఉండకూడదు, మీ ఇద్దరు బాగుపడేలా ఉండాలి. ఎవరైనా ఇద్దరు స్నేహం చేసుకుంటున్నారంటే ఆ ఇద్దరు బాగుపడేలా ఉండాలి, కానీ ఇద్దరు పతనమయ్యేలా ఉండకూడదు. మీ ఇద్దరు బాగుపడాలంటే ఆ ఉదాత్తమైనటువంటి వస్తువు, ఉన్నతమైనటువంటి వస్తువు, అంతటా వ్యాపించినటువంటి వస్తువు, చావులైన వస్తువు, పుట్టుకులైన వస్తువు, ఈ ప్రపంచం అంతా దేని ఎందుకు కల్పించబడి ఉన్నదో ఆ సద్వస్తువుని తెలుసుకోవడానికి మీ పరస్పర చర్చలు ఆ వస్తువును తెలుసుకోవడానికి సహకరించేదిగా ఆ చర్చ ఉండాలి. అడిగేట్ అలా ఉండాలి, మీ టాక్ అలా ఉండాలి. అంతేకాని మీకు, అంతేకాని మీ స్నేహాలు మీ ఇద్దరు పతనం అయిపోయేలా ఉండకూడదు. మీరు ఎవరైనా ఇద్దరు స్నేహం చేసుకుంటున్నారంటే ఆ స్నేహం వల్ల ఇద్దరు బాగుపడాలి. అంతేకాని ఇద్దరు పాడైపోయేలాగా స్నేహాలు ఉండకూడదు అయ్యా. అంటే సత్సంగత్యం మంచిదే, సద్గోష్ఠి మంచిదే, సత్కార్యాచరణ అంటే మీరు చేసే ఈ పని ఏంటంటే మంచి పని చేస్తూ ఉండాలి. అంటే ఆ మంచి పనే మీకు జ్ఞానం ఇచ్చేది. మీకు అర్థమవుతుందా? మంచి పని చేస్తుంటే, మీరు మంచి పనులు కొన్ని చేస్తుంటే జ్ఞానాన్ని సంపాదించాలని సద్బుద్ధి మీకు కలుగుతుంది. మీరు మంచి పనులు చేయండి, మంచి విషయాల గురించి ఆలోచించండి, సత్కర్మ చేయండి. ఇక్కడ భగవాన్ అన్న సత్కర్మ ఎందుకు చేయాలంటే ఆ సత్కర్మ మీకు మోక్షాన్ని ఇచ్చేయదు. ఆ సత్కర్మ చేయగా చేయగా, సత్పురుషులతో సహవాసం చేయగా చేయగా, నోటితోటి మంచి మాటలు మాట్లాడుతూ, చేతులతో మంచి పనులు చేస్తూ, ఇలా సత్కర్మ మీరు చేయగా చేయగా మీ హృదయంలో ఉంటుండే సద్వస్తువును తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. సత్కర్మ చేయకపోతే మీకు వస్తువు తెలుస్తుందా తెలియదని వేరే విషయం. ఆ సత్కర్మ కనుక చేయకపోతే సద్బుద్ధి, ఆ హృదయంలో ఉండే సత్య వస్తువును తెలుసుకోవాలనేటువంటి సహృదయం కూడా మీకు కలగదు. అంటే సద్బుద్ధి కూడా మీకు కలగనే కలగదు. తర్వాత పొందుతారా పొందరా అనేది వేరే విషయం. కనీసం ఆ సద్ అది కూడా, అంటే ఆ బుద్ధి కూడా మీకు అది సాధించాలి, ఆ జ్ఞానాన్ని సముపార్జన చేయాలనేటువంటి బుద్ధి కూడా మీకు కలగనే కలగదు. ఇప్పుడు నాకు చెప్తున్నాడు, నాకు పునర్జన్మలు తీసుకొచ్చే వాసన నాలో ఉన్నాయి. ఏ వాసనలో నాకు పునర్జన్మలు వస్తాయో ఆ వాసనలన్నీ నా శరీరం శవం అవ్వకముందే ఆ వాసనలన్నింటినీ కూడా వెతికి, ఆయన వెతికేవాడు ఆ వాసనలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి వెతికేవాడు. నాకు కనపడకుండా నా హృదయంలో కొన్ని వాసనలు ఉన్నాయి, నాకు కనపడకుండా ఉన్నప్పటికే ఈ పునర్జన్మకి ఏ తూరవుతాయి? అంటే రోగం నాకున్నది తెలియకపోయినా ఆ రోగం నన్ను చంపుతుంది. నాకు తెలియాలని లేదు రోగం, ఒకవేళ రోగం ఉంటేనే అది చంపుతుంది. అదేవిధంగా మనలో ఉన్న వాసనలన్నీ మనకి తెలియాలని లేదు. మనకు తెలుసున్న వాసనలు కొన్ని ఉంటాయి, తెలియని వాసనలు కొన్ని ఉంటాయి. నాకు తెలుసున్నా నాకు తెలియకపోయినా నా హృదయంలో అని వెతికి 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 ఒక్కొక్క వాసన బయటికి లాగి కాచి మంట పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు వాడే సద్గురువు అని. అంచేత భగవాన్ అంటే ఉండవారు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో బయటికి వెళ్లరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. లోప బుద్ధి నామ బుద్ధి పెట్టుకోకండి. ఎక్కడైతే శివుడు ఉన్నాడు అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ శివుడు ఉంటాడు. శివుడు శక్తి వేరుగా ఉండరు. ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది, ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. నీకు అర్థమవుతుందే అది. ఎక్కడైతే శబ్దం ఉందో అక్కడ అర్థం ఉంటుంది, ఎక్కడైతే అర్థం ఉందో అక్కడ శబ్దం ఉంటుంది. శబ్దం అర్థం వేరుగా ఉండవు. అదేవిధంగా శివుడు పార్వతి వేరుగా ఉండరు. ఎక్కడైతే శివుడు ఉన్నాడో అక్కడ శక్తి ఉంది, ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ శివుడు ఉన్నాడు. రామాయణంలో సీతాదేవి ఒక వండర్ఫుల్ సెంటెన్స్ చెప్పింది, చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్, వండర్ఫుల్ సెంటెన్స్, ఎక్సలెంట్ సెంటెన్స్. ఐఆమ్ సీత ఇన్ వన్ ఫారం, ఐఆమ్ రామ ఇన్ అనదర్ ఫారం. అంటే ఒక రూపంలో నేను సీతగా ఉన్నాను, ఇంకొక రూపంలో రాముడిగా ఉన్నాను. రాముని నేనే, నిశేషను నేనే. ఒక రూపంలో నీకు శేష కింద కనిపిస్తున్నాను, మరొక రూపంలో రాముడి కింద కనిపిస్తున్నాను. రాముడి కింద కనిపించే వస్తువు, నీకు శేష కింద కనిపించే వస్తువు లోపలున్న పదార్థం ఒకటే. పై కూరికే రూపంలో తేడా, కానీ లోపల ఉంటే పదార్థం ఒకటే, లోపల ఉన్న బ్రహ్మం ఒకటే. కానీ ఒక రూపంలో నీకు ఎలా కనిపిస్తున్నాను, సీతగా సీతగా కనిపిస్తున్నాను. ఒక రూపంలో స్త్రీగా కనిపిస్తున్నాను, మరొక రూపంలో పురుషుడిగా కనిపిస్తున్నాను. ఆ పురుషుడిగా కనిపిస్తున్న స్త్రీగా కనిపిస్తున్న లోపల ఉన్నటువంటి వస్తువు అదే. ఐఎమ్ సీత ఇన్ వన్ ఫారం, ఒక రూపంలో సీతగా నీకు ఎలా కనిపిస్తున్నాను. ఐఎమ్ రామ ఇన్ అనదర్ ఫారం, ఇంకొక రూపంలో నీకు రాముడిగా కనిపిస్తున్నాను. కానీ ఇద్దరం ఒకటే, ఇద్దరము ఒకటి. అంతేగా శక్తికి ఆ శక్తిని ధరించిన వాడికి భేదం లేదు, శక్తికి ఆ శక్తిని ధరించిన వాడికి భేదం లేదు, నిప్పుకి వేడికి భేదం లేదు. ఆ శక్తి ఎవరికైతే ఉందో, ఆ శక్తి శక్తి ఎవడైతే కలిగి ఉన్నాడో వాడి శక్తికి వేరుగా ఉండడు, ఇద్దరు ఒకటే అని చెప్పారు. శేషు చెప్పిన వాక్యం చాలా బాగుంది, ఇది బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాసన పూర్తిగా నశిస్తేనేగా నీకు ఆత్మజ్ఞానం కలదు. ఆ వాసన నీకు నశించాలంటే సత్కర్మ చెయ్యాలి, సత్పురుషులతోటి సహవాసం చేయాలి. నువ్వు ఈ నేను, ఈ నేను అనే తలంపులు చూశావు, ఆ నేననే తలంపు నీ హృదయంలోంచి ఏదో ఒక మూలంలోంచి వస్తుంది. నీ ఎనర్జీని అంతా, నీ శక్తిని అంతా ఆ మూలం ఎందుకు కేంద్రీకరించాలి? అంటే అన్ని వాసనలు ఈ నేను అంటిపెట్టుకుని ఉన్నాయి. ఏ నేను అనే తలంపుని అన్ని వాసనలు అంటిపెట్టుకున్నాయో, ఆ నేను అనే తలంపుకు మూలం నీ లోపల ఉంది. నీ శక్తిని అంతా ఆ మూలంలో కేంద్రీకరించి ఉండాలి. ఆ మూలంలో కేంద్రీకరింప చేయాలి, తర్వాత సత్పురుషులతో సహవాసం చేయాలి, సత్కర్మని ఆచరించాలి, సజ్జన సాంగత్యం విడిచిపెట్టకూడదు, సద్గోష్ఠి విడిచిపెట్టకూడదు, అంటే మంచి మంచి గ్రంథాలను చదవటం విడిచిపెట్టకూడదు. ఇన్ని రకాలుగా నువ్వు చేసుకొస్తే, ఇన్ని కోణాలుగా నువ్వు చేసుకొస్తే వాసన నశిస్తుంది. కానీ ఒట్టి ఒట్టి కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల వాసన నశించదు. మళ్ళీ చెప్తున్నారు భగవాన్, మూడు రంగాలు ఉండాలి వాసన నశించాలంటే. ఒకటి, నువ్వు ప్రయత్నం మీద నువ్వు సిన్సియర్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి, డివోటెడ్గా చేయాలి. దీని తగ్గట్టు ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ఈ యూనివర్స్కి అంతా ఎవడైతే కంట్రోలర్గా ఉన్నాడో ఆ కంట్రోలర్ అనుగ్రహం ఉండాలి. ఈ రెండు ఉంటే చాలదు. నీ అదృష్టం కూడా పూర్వంలో నువ్వు చేసినటువంటి ఏదైనా ఆ సత్కర్మ కూడా నీకు పుణ్యబలం కింద చేతికి అంది రావాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే కానీ ఆ వాసన నశించదు. ఆ వాసన కాలి బూడిదవ్వదు. ఆ వాసన సమూలంగా వేరుతో సహా వాసన నశిస్తేనే కానీ నీకు జ్ఞానం కలగదు. భగవంతుడు ఈశ్వరుడు అత్యంత సమీపంలోని హృదయంలో ఉన్నప్పటికీ, దేహము కంటే, ఇంద్రియముల కంటే, నీ తలంపుల కంటే, నీ సంకల్పముల కంటే, నీ ఊహల కంటే అత్యంత సమీపంలో పరమేశ్వరుడు నీ హృదయంలో ఉన్నప్పటికీ వాడు నీకు అనుభవంలోకి రాదు. వాసనలు క్షయిస్తేనే కానీ వాడు నీకు అనుభవంలోకి రాడు. అది వాసన క్షయించాలంటే ఒట్టి కబుర్లు వాళ్ళు వాసన క్షయించదు. దానికి ఎంతో సాధన అవసరం, సాధనా బలం అవసరం, గురువు బలం అవసరం, గురువు యొక్క గురువు మీద భక్తి అవసరం, ఈశ్వరుడు మీద భక్తి అవసరం, నీ సాధన అవసరం. ఈ అన్నింటితో పాటు నీ పౌరపుణ్యం కూడా కలిసి రావాలి, అంటే అదృష్టం కలిసి రావాలి. నువ్వు చేసే ప్రయత్నం ఫలించాలంటే దైవం అనుకూలించకుండా ఫలించదు. ఎంత స్పష్టంగా చెబుతున్నారు చూడండి, మ్యాథమెటికల్ యాక్యురసీ. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ నువ్వు చేసే ప్రయత్నం ఫలించాలంటే భగవంతుడు అనుకూలించకపోతే, ఈశ్వరుడు అనుకూలించకపోతే, నీ కాలం కలిసి రాకపోతే నువ్వు చేసే ప్రయత్నం ఫలించదు. నువ్వు ప్రయత్నం చేయి, ఆ ప్రయత్నం కేవలం నీ తెలివితేటలో ఫలించదు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల అది ఫలిస్తుంది. ఈశ్వరుడు మీద నీకు ప్రేమ కలిగి ఉంటే ఈశ్వరుడు కరుణ నీకు వస్తుంది. ఈశ్వరుని ఎప్పుడైతే స్మరిస్తున్నావో ఆ స్మరణ వల్ల ఆయన కృప కలుగుతుంది. ఆయన కృప వల్ల నీకు, నువ్వు ప్రయత్నం చేయాలి, ఈశ్వరుని కృప వల్ల వాసన నశిస్తుంది. ఈశ్వరుని కృప రాకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాసన నశించదు. వాసన నశింపజేయడానికి భగవద్ అనుభవం పొందడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని పురుషకారం అంటారు. ఆ పురుషకారం కూడా అవసరమే. అంటే మేక్ ఎఫర్ట్, నువ్వు చేయగలిగినంత ప్రయత్నం నువ్వు చెయ్యి. సాధన చేయకుండా దైవం అనుగ్రహించాలంటే ఎట్లాగోయ్యా? నువ్వు ఏమీ ప్రయత్నం చేయకుండా, కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా, లిటిల్ ఎఫర్ట్ కూడా చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అనుకూలిస్తాడు? ఎంతో కొంత నువ్వు చేతనైనంత ప్రయత్నం నువ్వు చెయ్యి. తప్పనిసరిగా నువ్వు చేతనైనంత ప్రయత్నం నీకు చేస్తే దైవం కూడా తప్పనిసరిగా నీకు అనుకూలిస్తాడు. ఈశ్వరుడు సహాయం నీకు కలుగుతుంది. నువ్వు ఈశ్వరుడు సహాయం అందుతుందా అందదా అనే సంశయం నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు చేసే ప్రయత్నం మటుకు హృదయపూర్వకంగా చెయ్యి. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఈ స్వామి లోకమంతా ఈశ్వర సిద్ధి విరాసుగా అంటున్నారు కదా, ఈ లోకం అంతా ఈశ్వర సంకల్పం ప్రకారం ఇదంతా ఇలా ఉందని చెబుతున్నారు కదా, అంతా బ్రహ్మమే అంటున్నారు కదా. అసలు దుర్గుణాలు, దురభ్యాసాలు, దురలవాట్లు పోగొట్టుకోవాలంటే ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక మనిషికి దురలవాట్లు ఉన్నాయనుకోండి, ఒక మనిషికి దుర్గుణాలు ఉన్నాయనుకోండి, అవి ఎందుకు పోగొట్టుకోవాలి? అవి పోగొట్టుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని భగవాన్ అక్కడ ఉన్న భక్తుల్లో ఒకరు అడిగారు. అయితే భగవాన్ ఏమంటున్నారు, ఎందుకు అది చెప్తాను విను, శరీరం ఉన్నది, ఆ శరీరానికి ఎక్కడో పుండి ఏర్పడింది అనుకో, ఆ పుండి ఏర్పడింది అనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా, అంతేట అది శరీరంలో ఒక భాగమే కదా, ఊరుకుంటే బాధ కలిగిస్తుంది, ఆ అది నీకు ఎక్కడన్నా కురిపేసింది అనుకో, ఆ మన శరీరం మీద కురిపేసింది కదా అని ఊరుకుంటావు నువ్వు, ఊరుకుంటావు అనుకో, అది ఏమవుతుంది, ఆ కురుపు నీకు బాధ కలిగిస్తుంది. నీ శరీరం మీద ఏదైనా పుండి వచ్చింది అనుకో, ఆ పుండిని నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు, మన శరీరం మీద పుండే కదా అని ఊరుకో నువ్వు, ఏం చేయదంటే ఆ పుండి వల్ల నీకు బాధ కలుగుతుంది, అది నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నించి, ఆ పుండి వచ్చింది నీ శరీరం మీదే, ఆ వికారం వచ్చింది నీ శరీరం మీదే, కానీ వాటిని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నీ శరీరం అంతా పాడు చేస్తాయి, ఆ పుండి వల్ల నీకు బాధ కలుగుతుంది. నీ శరీరానికి ఎక్కడైనా పుండి ఏర్పడితే, నీ శరీరానికి ఎక్కడైనా ఒక కురిపేస్తే, దాన్ని పోగొట్టుకోవడం నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? దానివల్ల నీ శరీరం అంతా నరకంలో పడుతుంది, ఆ పుండి వల్ల నీకు బాధ కలుగుతుంది, ఆ పుండి వల్ల నీకు పెయిన్ కలుగుతుంది, కాబట్టి ఆ పుండిని పోగొట్టుకోవడమే, ఆ పుండిని తొలగించుకోవడం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ బిళ్ళలు నిండుతంటే ఆ బిళ్ళలు నిండటం వల్ల ఆ కురుపు పోవటం లేదు అనుకో, ఆసనికి వెళతావు, హాస్పిటల్కి వెళతావు, నువ్వు బళ్ళెక్కుతావు, అక్కడ డాక్టర్ గారు నీకు సర్జరీ చేసి ఆ కురుపుని తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు? నీ మందులు వల్ల తగ్గకపోతే నువ్వు సర్జరీకైనా నువ్వు వెళ్ళి బళ్ళెక్కేది నువ్వు అది తొలగించుకుంటున్నావు. ఎందుకంటే దానివల్ల నీ శరీరం అనారోగ్యం అవుతుంది, కానీ దానివల్ల నీ శరీరానికి మనసుకి బాధ కలుగుతుంది, కాబట్టి అవసరమైతే మందులు వల్ల తగ్గకపోతే సర్జరీ చేయించుకుని నువ్వు ఆ పుండుని ఎలా పోగొట్టుకుంటున్నావో, ఆ పుండుని ఎలా ఏదైతే పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పోగొట్టుకుపోతే నీ శరీరం అంతా కూడా నడకం ఎలా పడుతుందో, అదేవిధంగా ఈ దుర్గుణాలు, ఈ దురభ్యాసాలు, ఈ దురలవాట్లు కూడా ఆ పుండి వంటివే. ఈ దుర్గుణాలు దురభ్యాసాలు కూడా ఆ పుండి వంటివే. అంటే నీ శరీరం మీద వచ్చిన రోగాలను ఏదైతే పోగొట్టుకుంటున్నావో, నీ మనస్సులో ఉన్న దురలవాట్లు దురభ్యాసాలను పోగొట్టుకోవాలి. అవి నువ్వు పోగొట్టుకోవనుకో, నీ శరీరంలో ఉన్న రోగాలు నీ శరీరాన్ని ఏదైతే నరకంలో పెడతాయో, నీ మనసులో ఉన్న దురలవాట్లు, నీ దురభ్యాసాలు, నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని కూడా నీకు నరకానికి దారి చూపిస్తాయి, నీ నరకంలో పడేస్తాయి, నేను చాలా బాధలు నీకు తీసుకొస్తాయి. వాటి వల్ల నీ శరీరం మీద ఉన్న పుండ్లు ఎంత ప్రమాదమో, నీ మనస్సులో ఉన్న దుర్గుణాలు కూడా అంతే ప్రమాదం. నీ శరీరం మీద ఉన్న పుండి ఏర్పడితే ఆ పుండిని పోగొట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు, నీ దుర్గుణాలను కూడా అలా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే ఈ నరకంలో తీసుకెడతాయి. దానివల్ల నీకు ఎప్పుడైతే భరించలేనటువంటి బాధ కలుగుతుంది, అయ్యో నీ నరకాన్ని జాలి చూపిస్తాయి. శారీరకమైన అనారోగ్యాలు ఎటువంటివో, ఈ చెడు వాటి అనే మానసికమైనటువంటి అనారోగ్యాలు, ఈ మనస్సులో ఉన్న రోగాలు వాటిని, అంటే శరీరంలో ఉన్న రోగాన్ని పోగొట్టుకోవడం కంటే మనస్సులో ఉన్న రోగాన్ని పోగొట్టుకోవడం మరింత కష్టం. దానికి ఎంతో కొన్ని సాధన చేయాలి. ఈ మామూలు ప్రయత్నంలో ఈ రోగం పోవచ్చు, ఆ మనస్సులో ఉన్న రోగాలని పోగొట్టుకోవాలంటే దానికి ఈశ్వర కటాక్షం అవసరం, దానికి మరింతగా సాధన చేయవలసి ఉంటుంది అని చెబుతూ, చూసివేసుకుంటే అదప్పటికవుతావు. నీ దుర్గుణాలను కనుక దురభ్యాసాలు నీకేమనుంటే, దురలవాట్లు కనుక నీకేమనుంటే, పునర్జన్మను తీసుకొచ్చే సంస్కారాలు నీకేమనుంటే, వాటిని కనుక నువ్వు చూసివేయలేకపోతే ఈ మరణానంతర జీవితంలో కూడా నువ్వు పాడు లోకాలకి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు ఏ వ్యాధి అయితే ఉందో నీ శరీరానికి, ఆ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స చేయించుకుని ఏ విధంగా అయితే రోగంలో నుంచి బయటపడతావో, అదేవిధంగా పునర్జన్మం కలగజేసే సంకల్పాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికకి వ్యతిరేకంగా, అంటే నీ వాసనకి వ్యతిరేకంగా నువ్వు పనిచేసి దానికి సంబంధించినటువంటి చికిత్స చేయించుకుని ఆ చెడు అలవాట్లోంచి నువ్వు బయటకు పడకపోతే నీ శరీరం అంతా నరకంలో పడుతుంది. అంటే నీ శరీరానికి వచ్చే అనారోగ్యాన్ని ఏ విధంగా అయితే తొలగించుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? అనారోగ్యాన్ని తొలగించకపోవడానికి ప్రయత్నం చేయకపోతే నీకు బాధపడుతుంది, పెయిన్ పడుతుంది. అదేవిధంగా నీ చెడు అలవాటును కనుక తొలగించుకోలేకపోతే దానివల్ల కూడా నీకు అనారోగ్యం, దానివల్ల కొన్ని అనేకమైనటువంటి బాధలు నీకు కలుగుతాయి, అనేకమైన అశాంతి నీకు కలుగుతుంది. అంటే ఈ శరీరంలో వచ్చే అనారోగ్యాన్ని ఎలా తొలగించుకోవాలో, నీ మనసులో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలా తొలగించుకోవాలని చెప్పారు. దీనికి ఇలా చెప్పు ఊరుకుంటున్నారు ఇక్కడ భగవాన్. దీనికి మధ్వాచార్యులు మాట చెప్పారు. మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, శరీరంలో ఉన్న రోగానికంటే మనస్సులో ఉన్న చెడు అలవాటు చాలా ప్రమాదం అన్నారు. శరీరంలో రోగాలు నీకు పెద్ద నష్టం లేదు, అది తగ్గపోయిన శ్మశానంలో శరీరం కాలిపోయినప్పుడు రోగాలు కూడా కారిపోతాయి. నీ శరీరానికి ఏదైనా క్యాన్సర్ జబ్బు ఉందనుకో,
నీ శరీరంలో ఉండగా తగ్గకపోతే శ్మశానంలో క్యాన్సర్ కూడా కారిపోతుంది. శరీరం కాలినప్పుడు ఈ శరీరానికి ఎన్ని రోగాలున్నా శ్మశానంలో బరియర్ గ్రౌండ్ లో ఈ శరీరానికి అంటి పెట్టుకున్న రోగాలు తగ్గిపోతాయి. కానీ మనసులో ఉన్న దోషాలు, నీ మనసులో ఉన్న బలహీనతలు, నీ మనసులో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, నీ మనసులో ఉన్న ఆ దుష్ట సంకల్పాలు, ఆ దురలవాట్లు, ఆ దురభ్యాసాలు నీ మనసులో గూడు కట్టుకుని ఉంటాయి. అవి మటుకి భౌతికమైన అగ్ని ఆ దురలవాట్లను కాల్చలేదు. అంటే శరీరంలో ఉన్న రోగాల కంటే నీ మనసులో ఉన్న బలహీనత వల్ల ప్రమాదం. శరీరంలో ఉన్న రోగాలు శ్మశానంలో కాలిపోతాయి. కానీ మనసులో కనుక ఏమైనా లోపాలు ఉంటే, నీ మనసులో కనుక బలహీనతలుంటే, కొన్ని లక్షలాది పునర్జన్మలకి, వేలాది పునర్జన్మలకి ఆ వాసనలే కారణమవుతాయి. అందులో శరీరంలో ఉన్న రోగాల కంటే మనసులో ఉన్న దొరలు వాటికి మరింత ప్రమాదకరమని. శరీరానికి రోగం వస్తే నీకు నష్టం అయిపోయిన తగ్గకపోయినా శ్మశానంలో కాలిపోతున్న రోగం. కానీ మనస్సులో ఉన్న దొరల వాటిలో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పునర్జన్మలకు కారణమవుతాయి. అయితే ఎంతకంటే మనసు శరీరంలో ఉన్న రోగాల కంటే మనసులోని చెడులవాట్లు చాలా ప్రమాదం అని ఒకసారి మధ్వాచార్యులు చెప్పారు. మధ్వాచార్యులు ఏమని చెప్పా అంటే, చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళతోటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో కానీ నీకు సహవాసాలు తగ్గకపోతే వీళ్ళతోటి స్నేహాలు చేసే బదులు పులి నోట్లో నీ తలకాయ పెట్టాను మధ్వాచార్యులు చెప్పాడు. పులి నోట్లో తలకాయ పెడితే నా శరీరం ఒకటే పోతుంది. పులి నోట్లో తలకాయ పెడితే ఆ శరీరం ఒకటే పోతుంది. కానీ బ్యాడ్ ఫ్రెండ్స్ కనుక నీకు ఉంటే, చెడు స్నేహితులు కనుక నీకుంటే, వాళ్ళు నీకు చాలా చెడ్డలు వాటిని నేర్పుతారు. పునర్జన్మలో కొన్ని వేలాది జన్మలు, లక్షలాది జన్మలకి, వాళ్ళు నీచమైన జన్మలకు వాళ్ళు కారకులు అవుతారు. అంటే చెడు స్నేహాలు నీకు తప్పనిసరి అయితే చెడ్డ వాళ్ళతోటి, అంటే బ్యాడ్ కంపెనీ తోటి, బ్యాడ్ కంపెనీలో నువ్వు పడి ఉంటున్న కంటే ఒక పులి నోట్లో నీ తలకాయ పెట్టడం మంచిదని మధ్వాచార్యులు ఒక సందర్భంలో చెప్పాడు. మనసు జడమైన ఏమీ చేయలేదు, చైతన్యం అసలం కదా, దానివన్నీ చేయదు. మరి సాధన చైతన్యం ఎట్లా అన్నారు వారు? ఊహో, అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్నారు భగవాను. అది తెలియకునే తనను సాధిస్తున్నాను స్వామి అన్నారు వారు. మంచిదే వినండి. అసలమైన చైతన్యం యొక్క సాన్నిధ్యం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది. అది అంటే చైతన్యం ఏమి చేయటం లేదు, చైతన్యం ఏమి చేయటం లేదు. ఉన్నదంతా ఒకటే కదా, ఆ చైతన్యమే కదా. ఇంకా ఏంటి సాధన చేసేది మీరు అడుగుతున్నాడు. ఉన్నది ఒకటే కదా, ఉన్నది రెండు లేదు కదా, ఉన్నది చైతన్యమే కదా. అందులో చైతన్యం అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గ్రహించాలి. అంటే ఉన్నది చైతన్యం అంటే వాడికి చైతన్యంతో తాదాప్యం లేదు. ఉన్నది ఒకటే, మన హృదయంలో సద్వస్తు ఒకటి ఉంది. మనకు దేహంతో తాదాప్యం ఉంది, కానీ ఆ చైతన్యంతో మనకు తాదాప్యం లేదు. అంటే నీకు ఆ హృదయంలో ఉంటుంది చైతన్యంతో తాదాప్యం కనుక నీకుంటే, నీ హృదయంలో ఆ సద్వస్తువుతో, ఆ సత్య వస్తువుతో, చావులేని వస్తువుతో కనుక నీకు సాధార్థ్యం వస్తే, అక్కడ మనస్సు లేదు, దురలవాట్లు లేవు, మంచి అలవాట్లు లేవు, చెడ్డ అలవాట్లు లేవు. జ్ఞానం ఎవడు, నేను మంచివాడు, నేను మంచివాడు అని అనుకోడు. ఇంకో మంచి ఎక్కడుంది? మనస్సులో ఉంది. చెడు ఎక్కడుంది? మనస్సులో ఉంది. మంచి అలవాట్లు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. చెడు అలవాట్లు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. చైతన్యంలో కాలమే లేదు అసలు. చైతన్యంలో చావు లేదు, చైతన్యంలో పుట్టుక లేదు, చైతన్యంలో మంచి లేదు, చైతన్యంలో చెడు లేదు, చైతన్యంలో పునర్జన్మ లేదు. చైతన్యం అన్నిటికీ ఇటు జవో ఆగి పంచభూతాలకు అతీతమైంది. ఈ పంచభూతాలు పుట్టకముందు, ఈ జీవకోటి పుట్టకముందు, ఈ చావు పుట్టుకలు రాకముందు, ఈ సృష్టి ఏర్పడకముందు, ఈ ప్లానెట్ ఏర్పడకముందు ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే చైతన్యం. ఈ ప్రపంచం ప్రపంచం అంటే పంచభూతాలే ప్రపంచం. పంచభూతాలను మైనస్ చేస్తే సృష్టి లేదు. అంటే ఈ సృష్టి లేనప్పుడు ఏ చైతన్యం అయితే ఉందో దానితో నీకు తాదాత్యం పొందితే నువ్వు సృష్టిని దాటి వెళ్ళిపోతావయ్యా. భగవాన్ ఒకరు వచ్చి ఒక ప్రశ్న అడిగారు. భగవాన్ ఏమడిగారంటే, సరసానంది ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాం? కాలాన సద్వినియోగం చేసుకోండి అని చెప్పుకుంటున్నాం అంతే కదా. ఏం చేద్దంటే, మనస్సుంటే కాలం ఉంది, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనస్సుంటే మంచి ఉంది, మనస్సుంటే చెడు ఉంది, మనస్సుంటే నీవు ఉన్నావు, మనస్సుంటే నేను ఉన్నాను, మనస్సుంటే ఈశ్వరుడు ఒకడున్నాడు, మనస్సుంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. భగవాన్ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నేను కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాను, కాలాన్ని పాడు చేసుకుంటున్నాను, నా కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోవటం లేదు, నా కాలాన్ని నేను పాడు చేసుకుంటున్నాను అన్నాడు వచ్చినవాడు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, అసలు కాలం ఉంటే నువ్వు పాడు చేసుకునే సమస్య వస్తుంది. డబ్బు లేని వాడు ఎవడు, డబ్బు లేని వాడు ఎవరైనా వచ్చి నేను డబ్బు పాడు చేసుకుంటున్నా అంటే అర్థం ఏంటి? డబ్బే లేదండి అసలు. అదేవిధంగా కాలం ఉంటే కాలం నేను పాడు చేసుకుంటున్నానని సమస్య వస్తుంది. అసలు కాలమే లేకపోతే కాలాన్ని పాడు చేసుకునే సమస్య ఉందన్నారు భగవాన్. దాని అర్థం ఏంటి? చైతన్యంలో కాలం లేదు. అసలు కాలమే లేనప్పుడు కాలాన్ని పాడు చేసుకోవడం ఏంటి? అదేవిధంగా చైతన్యంలో కాలం లేదు. చైతన్యానికి పుట్టుక లేదు, చైతన్యానికి చావు లేదు, చైతన్యానికి మంచి లేదు, చైతన్యానికి చెడు లేదు. అయితే ఆ చైతన్యంతో నీకు ఇప్పుడు తాదాప్యం లేదు. ఆ చైతన్యం చోటు నీకు ఇప్పుడు తాదాత్మ్యం లేదు. ఇప్పుడు నేననేప్పటికి నీకు ఎవరు స్ఫురిస్తున్నారు? నీ మనస్సు స్ఫురిస్తోంది, దేహం స్ఫురిస్తోంది, అహంకారం స్ఫురిస్తోంది, కానీ నీకు చైతన్యం స్ఫురించడం లేదు అయ్యా. అంటే చైతన్యం వేరు, ఇది వేరు. అంటే మంచి చెడ్డలు అనేవి ద్వంద్వాలు. ఇవి మంచి చెడ్డలు అంటే ఏంటి? ఈ ద్వంద్వాలు అంటే ఈ ద్వంద్వాలలో ఉన్నంచే మనిషి నలిగిపోతూ ఉంటాడు. చైతన్యాన్ని ఎవడైతే పొందాడో వాడి ద్వంద్వాలను దాటతాడు, వాడు బ్రాహ్మణ స్థితిని పొందుతాడు. ఎప్పుడైతే ద్వంద్వాలలో ఉన్నాడో వాడు మనిషి నలిగిపోతూ ఉంటాడు. ఈ ద్వంద్వాలలోంచి బయటపడటానికి పూజలు, జపాలు, ధ్యానాలు. పూజలో ఏమీ లేదని తెలియటానికే పూజ చేయటం, కర్మలో ఏమీ లేదని తెలియటానికే కర్మ చేయటం, ధ్యానంలో ఏమీ లేదని తెలియటానికే ధ్యానం చేయటం. నీకు అర్థమవుతుంది? దేశం అంతా తిరిగి రావటం ఏంటంటే ఆ దేశంలో ఏమీ లేదని తెలియటానికి దేశం అంతా తిరిగి రావటం. అంటే ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది. అంటే పూజ చేయగా చేయగా నీకు తెలుస్తుంది అందులో ఏమీ లేదని, జపం చేయగా చేయగా తెలుస్తుంది నీకు అందులో ఏమీ లేదని తెలుస్తున్నాడు. సత్కర్మ చేయగా 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 అప్పుడు తెలుస్తుంది నీకు పొందవలసింది ఇది కాదు, పొందవలసింది వేరే ఉందని. అయితే సత్కర్మ చేయని వాడికి అది తెలియదు. నువ్వు సత్కర్మ చేయగా చేయగా ఇది కాదు మనం పొందవలసింది, పొందవలసింది వేరే ఉందని తెలుస్తుంది. నువ్వు పూజ చేయగా చేయగా నీ గమ్యం పూజ కాదు మనం పొందవలసింది వేరే ఉంది పూజ కాదని నీకు పూజ చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, జపం చేయగా చేయగా తెలుస్తుంది నువ్వు పొందవలసింది ఏదో వేరేగా ఉందో నా పొందవలసిన ఆ పొందవలసిన ఆ వస్తువుని పొందింపజేయటం కోసం నీ బుద్ధి అటు డైరెక్ట్ అవుతుంది, అటు అటు మళ్ళుతుంది. అది ఇవన్నీ అంతుకు చెయ్యాలి మనం. తెలంగాణ అంతా ఉండేవారు. గాంధీ గారి భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన సేవ చేయటం వల్ల ఈ దేశం బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు. ఆయన సేవ చేయటం వల్ల ఈ దేశం బాగుపడిందని మనం చెప్పడం ఆయన మటుకు మహాత్ముడు అయిపోయాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. గాంధీ గారి భారతదేశానికి సేవ చేసిన మాట నిజమే. ఆయన సేవ చేయటం వల్ల ఈ దేశం ఎంత బాగుపడిందో, మా ఈ భారతదేశం ఎంత బాగుపడిందో మాకు తెలియదు. కానీ ఆయన మటుకు మహాత్ముడు అయిపోయాడు. అదేవిధంగా నువ్వు చేయవలసినటువంటి సత్కర్మను చెయ్యి. లోకం బాగుపడుతుందో బాగుపడుతుంది వేరే విషయం. భగవంతుడు చేయమన్నాడు కాబట్టి సత్కర్మ నువ్వు చేయవలసిన పని అయితే నువ్వు హృదయపూర్వకంగా చెయ్యి. లోకం బాగుపడినా బాగుపడతాను నువ్వు బాగుపడతావు నువ్వు సత్కర్మ చేసావు కాదు. అది భగవంతుడు చేయమని చెప్పిన పని మనం చేస్తుంటే మన ఆ పని చేయటం వల్ల కొంతమంది బాగుపడ్డా బాగుపడకపోయినా మనం భగవంతుని పొందుతాం. అది మనకి ఇక్కడ కావలసిన విషయం. అంటే చైతన్యంలో ఏమి లేదు, మంచి చెడ్డ ఈ ద్వంద్వలు అనే మనస్సులో ఉన్నాయి. ఆ గడప దాడితే ఏమి లేదు. ఇప్పుడు రాబోయే జన్మలని ఎక్కడ ఉన్నా వైకుంఠంలో ఉన్నాయి, కైలాసం ఉన్నాయి, గోలోకంలో ఉన్నాయి అనుకుంటున్నాం. ఇదే మాయ. రాబోయే జన్మలని ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయి? ఇప్పుడు మనం కొన్ని వేలు జన్మలు ఎత్తి ఇలా వచ్చాం అక్కడికి. ఈ శరీరం ఇటువంటి శరీరాలు కొన్ని వేలు శరీరాలు మార్చాం మనం, కొన్ని లక్షల శరీరాలు మార్చాం. ఇప్పుడు ఎలా పని చేస్తామో ఆ శరీరాల్లో కూడా పనిచేసాం. ఆ వాసనలన్నీ మన మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మలైన వాసనలు ఎక్కడ ఉన్నాయి? మన మనస్సులో ఉన్నాయి. ఇంకా కొన్ని వేలాది జన్మలు మనకు రావచ్చు. ఆ వాసనలు ఎక్కడున్నాయి? మన మనస్సులో ఉన్నాయి. అంటే మన మనస్సు నశిస్తే రాబోయే జన్మలు నశించిపోతాయి, పూర్వజన్మలు ఉన్న సంస్కారాలు కూడా నశించిపోతాయి. ఎందుకు నశించిపోతాయి? రాబోయే జన్మల కారణాలన్నీ వైకుంఠంలో లేవు, మన మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మల వాసనలన్నీ ఎక్కడ ఉన్నాయి? వైకుంఠంలో లేవు, ఎక్కడున్నాయి? మన మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సు నశిస్తే పూర్వజన్మ సంస్కారాలన్నీ నశిస్తాయి, రాబోయే జన్మలకున్న హేతువులన్నీ కూడా అన్ని నశిస్తాయి. మనస్సు నశిస్తే అంతా నశిస్తుంది. అంటే భగవాన్ ఏం చెప్పారంటే మనస్సుంటే నువ్వున్నావు, మనస్సుంటే నేనున్నాను, మనస్సుంటే నువ్వు నేననే గాథ బుద్ధి ఉంది, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనస్సుంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, ఎత్తుకి ఎత్తు, వడ్డీతో సహా అనుభవించవలసింది మనస్సుంటే. అది లేకపోతే ఏది లేదు. అయితే మనస్సు నశించిందో ఆ మనస్సుకు ఆధారంగా ఉన్నటువంటి చైతన్యమే వ్యక్తమవుతుంది. ఆ చైతన్యం ఎక్కడో నీకు దూరం లేదు, నీ మనస్సు యొక్క మూలంలోనే ఉంది. నీ సర్వశక్తిని, నీ యుక్తిని, నీ తెలివిని, నీ సాధనని, నీ పూజని, నీ జపాన్ని, నీ ధ్యానాన్ని, నీ విచారాన్ని అంతా కూడా ఆ మనస్సు యొక్క మూలంలో కేంద్రీకరింపజేయి. అక్కడే ఫోకస్ చేయి. నీ శక్తిని, నీ యుక్తిని, నీ సాధనని ఎప్పుడైతే నీ మనోమూలంలో కేంద్రీకరింపజేసావు అక్కడ మనస్సు నశిస్తుంది, చైతన్యం నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అక్కడ పుణ్యం లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ ద్వంద్వాలు లేవు, అక్కడ జన్మలు లేవు, అక్కడ కాలం లేదు, అక్కడ నేను బంధించేది ఏమి లేదు. అప్పుడు నిజమైన ఎడ్యుకేటెడ్ నువ్వు, అప్పుడు నిజమైన ఫ్రీడమ్ నీకు కలుగుతుంది, అప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అప్పుడు నీకు కలుగుతాయి. అప్పటి వరకు నీకు బాండేజ్ కానీ అప్పటి వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. స్లీపింగ్ గై ఇది రియల్ లైఫ్, వేచింగ్ గై ఇది నాట్ రియల్ లైఫ్, శ్రీ పిల్లై ఆ మీద్దట్లో ఉన్న నేనే మెదవన్నేనరా, వాడి నిజం కాదు, వాడు ఎవడో అనుకుంటున్నావు నువ్వు. రోజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు, ఆ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక నేను ఉన్నాడు వాడు, ఆ రియల్ ఆయన పట్టుకుని ఫాల్స్ అయ్యి అనుకుంటున్నాడు. అంటే ఈ వేకింగ్ స్టేట్లు, ఈ ద్వంద్వాల మధ్యన తిరుగుతున్నవి, ఈ అప్సైడ్ డౌన్స్ మధ్యన తిరుగుతున్నటువంటి ఈ రాగం ద్వేషం కోపం మధ్యన వీటి మధ్యన కుప్పు గంతులు కోతి గంతులు కోతే విధంగా అయితే ఒక రబ్బం నుంచి ఇంకో రబ్బం మీద ఎలా ఉరుగుతూ ఉంటుందో, ఈ కామక్రోధాలు ద్వేషాల మధ్యన ఉరుగుతున్నటువంటి ఈ ఫాల్స్ అయ్యి, వీడు ఫాల్స్ అయ్యి, ఈ నేను ఫాల్స్ అయ్యి. కానీ స్లీపింగ్ అయ్యి అక్కడ టైం లేదు, స్పేస్ లేదు. ఆ స్లీపింగ్ అయ్యి హ్యాబిట్స్ కూడా ఏమి లేవు. ఆ స్లీపింగ్ అయ్యి ఇది రియల్ అయ్యి, వేకింగ్ అయ్యి ఇది ఫాల్స్ అయ్యి. నీకు తెలుసు నాకు తెలియటం, ఇది నేకెడ్ ట్రూత్, ఇది నగ్న సత్యం. ఈ విషయం నీకు తెలియవచ్చు, ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ స్లీపింగ్ అయ్యి, ఆ స్లీపింగ్ అయ్యి ఇది కరెక్ట్ అయ్యి, ఇది రియల్ అయ్యి, ఈ వేకింగ్ అయ్యి ఇది ఫాల్స్ అయ్యి, ఇది ఆర్టిఫిషియల్ అయ్యి. ఏమేమైతే నేను మీరు బుధాన్ని నేర్చుకుని తిరుగుతున్నారు, అది కృత్రిమే నేను, అది నిజానేనా కృత్రిమే నేను, ఏ నేను నిజం కాదు. మీ గాఢ నిద్రలో ఏ నేనైతే ఉండవు అది మాత్రమే నిజమే నేను. కానీ మీరేమనుకుంటున్నారా అది నిజం కాదనుకుంటున్నారు. ఈ ద్వేషాల మధ్యన, ఈ కక్షల మధ్యన, కాత్మన్యాల మధ్యన, ఈ కామక్రోధాల మధ్యన గంతులు వేస్తున్న కుప్పి గంతులు వేస్తున్నటువంటి ఈ నేనే తలంపు మీకు నిజం కింద కనిపిస్తుంది, నిజమే నేను మీకు అసత్యం కింద కనిపిస్తుంది. మనం ఏదైనా ఒక విషయంలో భ్రాంతిలో పడుతున్నాం అనుకోండి, భ్రాంతి దేని ప్రభావం? మాయ యొక్క ప్రభావం. మాయ మన మీద పనిచేస్తాను కాబట్టి ఆ భ్రాంతి మనకు కలుగుతుంది. మాయ మన మీద పని చేయకపోతే భ్రాంతి కూడా మనకు కలగదు. అంటే భ్రాంతి మనిషికి కలుగుతుందంటే మాయ యొక్క ప్రభావం. ఆ మాయ ఎప్పుడు తొలగుతుంది? ఆ మాయకి అదిపోతే ఎవడు? ఆ మాయకి స్వామి ఎవడు? ఆ స్వామిని నువ్వు ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఆ మాయ కూడా నేను విడిచిపెట్టేస్తుంది. ఆ మాయ నేను విడిచిపెట్టినప్పుడు భ్రాంతి కూడా నశిస్తుంది. మాయ లేకపోతే భ్రాంతి లేదు. ఏదే ఏ వస్తువు అయితే ఉందో, ఉన్న వస్తువును ఉన్నట్టుగా నువ్వు తెలుసుకునే వరకు మాయ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు తెలిస్తే మాయ గురించి నువ్వు విడుదల పొందుతావు. ఉన్న వస్తువు నీకు ఉన్నట్టు తెలిసే వరకు లేనిది ఉన్నదాని వలె కనిపిస్తుంది. ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు ప్రత్యక్షం అయ్యే వరకు లేనిది ఉన్నదాని వలె కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు నువ్వు తెలుసుకుంటేనే కానీ మాయ నిన్ను విడిచిపెడుతూ మాయలో ఉన్నంత కాలం నీకు భ్రాంతి కలుగుతూనే ఉంటుంది. మాయ మాయ అంటే ఏమి, ఏదైతే లేదో అది మాయ, ఏదైతే లేదో అది మాయ. కానీ ఆ లేనిదే నీకు ఉన్నదాని వలే కనిపిస్తుంది నీకు ఈ చైతన్యానుభవం కలిగే వరకు. ఈ మనస్సు కేవలము చైతన్యానికి సంబంధించింది కాదు, ఈ మనస్సు కేవలము జడానికి సంబంధించింది కాదు. ఆ చైతన్యానికి జడానికి పెట్టే ముడి లాంటిది ఇది. ఇది మనస్సు అంటే, ఈ మనస్సు అనేది ముడి. ఇది అజ్ఞాన గ్రంథి, ఇది తెగాలి. ఈ మనస్సు కనుక తిరిగిపోతే, ఈ మనస్సు కనుక చిరిగిపోతే, ఈ మనస్సు కనుక ఊడిగిపోతే, ఆ లోపమటువంటి చైతన్యాన్ని అనుభవంలోకి రాకుండా చేసేది ఈ మనస్సే. అంటే ఈ ముడి కనుక విడిపోతే, ఈ తెర కనుక నీకు తిరిగిపోతే వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. ఈ శరీరము నేను నేను అని అనటం లేదు. నీ లోపలంటే చైతన్యం కూడా నేను నేను అనే లోపలటువంటి చైతన్యం కూడా అనటం లేదు, నేను నేను అనటం లేదు. అంటే నడుమల దేహంలో నేను ఒకటి పుట్టను. అంటే ఈ చైతన్యము నేనటం లేదు, ఈ దేహం కూడా నేనటం లేదు, ఈ దేహానికి అసలు నేను అనే శక్తి లేదు. ఇంకా దేహానికి నేను అనే శక్తి ఉంటే శవం కూడా నేను అని అనాలి. శవం కూడా ఎవరి శవం కూడా నేను అని అనటం లేదు. మనిషి ఇప్పుడు ఇంద్రియాలు బాధపడుతున్నాయి అనుకోండి, జీవుడిని శరీరం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు మాట వస్తాయి. ఆ చచ్చిపోయిన రావడానికి ఇంద్రియాలు బాధపడతాయండి. చచ్చిపోయిన మనిషికి సినిమా ఎప్పుడు చూద్దాం, సినిమా ఎప్పుడు చూద్దాం అనుకుంటాడు ఎందుకని కూడా చెప్పండి. వాడు కళ్ళు ఉన్నాయి, చచ్చిపోయినోడు కళ్ళు ఉన్నాయి కదా, చచ్చిపోయినోడు కూడా కళ్ళు ఉంటాయి. కానీ సినిమా ఎప్పుడు కానీ సినిమా చూద్దాం సినిమా చూద్దాం ఆ కళ్ళు అనుకో, ఎందుకనుకో చెప్పండి. ఇప్పుడు శవానికి కూడా కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు సినిమా చూడాలని అనుకో, సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం పాలకొల్లి వెళ్ళి సినిమా చూసేద్దాం ఆ కళ్ళు అనుకో. ఇంచేత లోపల ఈ కళ్ళ ద్వారా సినిమా చూసేవాడు దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీకు అర్థమవుతుందే? అంటే మనస్సు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అవయవాళ్ళకి ఇంకేం ఆకర్షణ ఉండదు, అవయవాళ్ళకి ఆకర్షణ ఉండదు. అవయవండా ఎవరికైతే చైతన్య అనుభవం కలిగిందో వాడికి విషయాలు ఆకర్షణ ఉండదు. అంటే జ్ఞాని సచిన్ వాడితో సమానం. భగవాన్ దగ్గరికి ఎవరైనా వెళ్ళేవనండి, ఏమంటే మాకు జ్ఞానం కావాలంటే ఎలా బతకమంటారని అడిగేవారు కొంతమంది. కొంతమంది ఏమంటే మాకు జ్ఞానం కావాలి, ఏం అక్కర్లేదు, మాకు జ్ఞానం కావాలి, మిగతా అన్ని స్వప్నంతో సమానం, మమ్మల్ని ఎలా బతకమంటారని భగవాన్ అడిగేవారు. చచ్చిన వాడు వదిలే బతకోయ్యా అనేవారు. అంటే చచ్చిన వాడాలో బతికితే నీకేమి నశిస్తుంది? సచ్చినవాడిని, సచ్చినవాడి ఇంద్రియాలని విషయాలు ఆకర్షించవు. సచ్చిన వాడి ఇంద్రియాలని విషయాలు ఆకర్షించవు. అదేవిధంగా సచ్చిన వాడాలో నువ్వు బతికితే వాసన నశిస్తుంది. సచ్చిన వాడు బతికితే నీకేమవుతుంది? వాసన నశిస్తుంది. చైతన్యం నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే సచ్చిన వాడి ఇంద్రియాలని ఏ విధంగా అయితే విషయాలు ఆకర్షించవు, శరీరం ఉండగా ఎవరైతే జ్ఞానం పొందాడో వాడు వాడిని కూడా విషయాలు ఆకర్షించవు. నీకు అర్థం, సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా? అంటే చచ్చిన వాడితోటి, అంటే చచ్చిన వాడితో సమానంగా కనుక నువ్వు జీవిస్తే నీకేది నశిస్తుంది? వాసన నశిస్తుంది. వాసన నశిస్తే నీ విధంగా చైతన్యం నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే జ్ఞాని యొక్క అనుగ్రహం మనకు కలగాలి, కానీ ఆ కలిగితే మనది అనుగ్రహం మనం విడిచిపెట్టదు. మనకి బ్రాహ్మణస్థితి కలిగే వరకు అనుగ్రహం మనది అంటాడి, మనలో ఉన్న బలహీనతను తొలగించి భగవంతుడి స్వరూపం మనకు కలిగే వరకు జ్ఞాన యొక్క అనుగ్రహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేనని శరీరం అంటాం లేదు, చైతన్యం కూడా నేను అని అంటాం లేదు. ఈ చైతన్యానికి దేహానికి మధ్యలో ఈ పరిణామంలో నేననే తలంపు నీకు పుడుతోంది. అంటే ఈ నేననే తలంపు, ఇది చిజ్జడ గ్రంథి. ఈ నేననే మొదటి తలంపుని గ్రంథి అని పిలుస్తున్నారు. గ్రంథి అంటే ముడి, ముడి అని పిలుస్తున్నారు. బంధం అని పిలుస్తున్నారు. జీవుడు అని పిలుస్తున్నారు. సూక్ష్మ శరీరం అని పిలుస్తున్నారు. అంటే స్థూల శరీరంలో ఏ విధంగా అయితే లంగ్స్, కిడ్నీస్, ఈ ఫ్లెష్, బ్లడ్, ఈ స్థూల శరీరంలో ఎలా ఉంటాయో, నీకు ఈ పునర్జన్మ హేతువులన్నీ కూడా నీ వాసనలు, నీ కోరికలు, నీ టెండెన్సీస్, ఈ టెండెన్సీస్ ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. స్థూల శరీరంలో మాంసం, రక్తం ఉంటాయి. సూక్ష్మ శరీరంలో కోరికలు ఉంటాయి. అంటే ఈ మనస్సుని సూక్ష్మ శరీరం అని కూడా పిలుస్తారు, అహంకారం అని పిలుస్తారు, సంసారం అని పిలుస్తున్నారు. ఏమని సంసారం బయట లేదు, సంసారం నీ మనస్సే, నీ మనస్సే సంసారం. అంటే నీకు మనస్సు ఉన్నంత కాలం ఈ జన్మలో ఈ రకమైన సంసారం ఉంటుంది, రాబోయే జన్మలో మరొక సంసారం ఉంటుంది. మనస్సు అని చెప్పి నీకు సంసారం సృష్టిస్తానంటుంది మనస్సు, సంసారం సృష్టిస్తూనే ఉంటుంది. అది ఎలాగంటే, అదే భగవాన్ చెప్పారు, మీ ఇంట్లో వ్యక్తుల మీద మీకు కోపం వచ్చిందనుకోండి, మీ కాశీ పారిపోవచ్చు. కానీ ఇక్కడ నీకు జిన్నూరులో ఉన్న మనస్తే కాశీలో కూడా ఉంటుంది. జిన్నూరులో కాలం ఉంటుంది, కాశీలో గంగానది ఉంటుంది. నీకు పరిసరాలు మారతాయి, ప్రభావం వాతావరణం మారుతుంది. కానీ మనస్సు జిన్నూరులో ఉన్న మనస్తే కాశీలో ఉంటుంది, కాశీలో ఉన్న మనస్తే హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. నువ్వు ఎక్కడికి పరిగెట్టుకెళ్ళినా, నువ్వు ఇంట్లో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికి పరిగెట్టుకెళ్ళినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది. అయితే నీ దేహాన్ని విడిచిపెట్టి దేహం మరణించిన తర్వాత కూడా నీ మనస్సు నీకు కూడా వస్తుంది. నువ్వు ఎక్కడికెళ్ళిన హిమాలయ పర్వతాలకు వెళ్ళినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది. అంటే నువ్వు ఇంట్లో నలుగురు వ్యక్తిని విడిచిపెట్టినంత మాత్రం చేత నీకు జ్ఞానం కలగదు. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ప్రాంతంలో నీ మనస్సుతో నువ్వు పోరాడి నీ మనస్సు నువ్వు జయించాలి. అంటే నీ బలం, నీ మనస్సులో ఉన్న బలహీనతలను బయటికి లాగి దాన్ని కాల్చి బూడి చేయాలి. అంటే నీ మనస్సుని, నీ మనస్సు యొక్క మూలం తెలిస్తేనే కానీ నువ్వు మనస్సును జయించలేవు. నీ మనస్సును జయిస్తేనే కానీ నువ్వు సంసారంలోంచి, అంటే సంసారం అంటే మనుషులు కాదు, ప్రకృతిలోంచి నువ్వు బయటపడలేవు. అంటే జన్మ మరణ ప్రవాహంలోంచి నువ్వు బయటపడలేవు, ఈ చక్రంలోంచి నువ్వు బయటపడలేవు. అంటే నువ్వు కాశీలో ఉన్నా, జిన్నూరులో ఉన్నా, రామేశ్వరంలో ఉన్నా, హిమాలయ పర్వతాల్లో ఉన్నా, నువ్వు జయించవలసింది నీ మనస్సునే, నువ్వు జయించవలసింది నీ రాగద్వేషాలనే. నీ మనస్సు యొక్క మూలం నువ్వు చూడకపోతే నీ మనస్సు నువ్వు జయించలేవు, నీ మనస్సు కూడా నశించదు. నీ మనో మనస్సు తన మూలం దాన్ని చూడకపోతే అది నశించదు. అంటే నీ యొక్క నీ మనో మూలం మీదే నీ యొక్క శక్తిని అంతా ఫోకస్ చేయి. అక్కడ నీ సాధన చిందిపోకూడదు. అక్కడో గడ్డపార, అక్కడో గడ్డపార వేస్తే భూమి లోపల నీళ్లు రావు. ఒకే చోట గడ్డపారలో వేస్తే తగితే నీకు భూమి లోపల నీళ్లు వస్తాయి. అదేవిధంగా నీ యొక్క సాధన భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, నీ మనస్సు యొక్క మూలంలో కనుక నీ సాధన ఫోకస్ చేస్తే ఎప్పుడైతే తన మనస్సు తన మూలం అది చూసిందో అక్కడ మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు. నువ్వు అప్పుడు జన్మ మరణ, ఆ జన్మ మరణాలకు అతీతంగా ఉంటుంది ఆ చైతన్యమే. అంటే పంచభూతాలు కూడా లేనప్పుడు ఏదైతే ఉందో, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం కూడా లేనప్పుడు ఏ శక్తి అయితే ఉందో ఆ చైతన్యమే. ఆ శక్తి నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. అది నువ్వు ఒకసారి నీకు అది అనుభవంలోకి వస్తే అది నేను విడిచి, ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టేది ఉండదు. ఆ చైతన్య అనుభవం నీకు కలిగినప్పుడు, ఆనంద అనుభవం నీకు కలిగినప్పుడు, ఆనంద ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు వచ్చి కనిపించినా నీకు చూడాలనిపించదు. అటువంటి శాంతి, అంటే అభౌతికమైనటువంటి శాంతి, అలౌకికమైనటువంటి శాంతి, నీ వికారాలతో సంబంధం లేనటువంటి శాంతి, ఆ రూప ఆకారాలతోటి వికారాలతోటి రూపాలతోటి ఏమి సంబంధమైనటువంటి శాంతి, ఈ నామరూపాలతోటి నిమిత్తమైనటువంటి శాంతి, అభౌతికమైనటువంటి శాంతి, స్వతంత్రమైనటువంటి శాంతి నీ హృదయంలోనే ఉంది. అది తనంతటి తానుగా ఉంది. బాహ్యమైన వస్తువుల ప్రభావం కానీ, బాహ్యమైన పరిస్థితుల ప్రభావం కానీ దాని మీద ఏముండదు. అది స్వతంత్రంగా ఉంటుంది, అది ఇండిపెండెంట్ గా ఉంటుంది, డిపెండెంట్ గా ఉండదు. ఆ శాంతి, ఆ శాంతి సముద్రం, ఆ శాంతి సాగరం. ఇక్కడ చెప్తున్నాడు అది శాంతి, అది ఉప్పు సాగరం కాదది, అది శాంతి సాగరం, అది శాంతి సముద్రం, ఆ జ్ఞాన సముద్రం. అది నీ హృదయంలో ఉండవయ్యా, అది ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. నువ్వు రవ్వంతా ముళ్ళంతా సాధన చేసి నీ మనస్సును కనుక అంతర్ముఖం చేస్తే ఆ శాంతి నీ హృదయంలో ఉంటుంది, శాంతి సాగరంలో నువ్వు తలసిపోతావు. దేవేంద్రనాథ్ ట్యాగూర్ ఆయన్ని కూడా సార్ రామకృష్ణుడు చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళితే ఆయన గొప్ప పండితుడు, రవీంద్రనాథ్ ట్యాగూర్ తండ్రి గొప్ప పండితుడు, మంచి స్కాలరు, అనేక బుక్స్ రాశాడు, ధనవంతుడు. ఆయనకు ధనం ఉంది, ఆ కీర్తి ఉంది, ఆ చదువు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన చూసి బయటకు వచ్చాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు వచ్చిన తర్వాత ఆయనకి చదువు ఉంది, భక్తి కూడా ఉంది, రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆయనకి అన్నీ ఉన్నాయి అన్నాడు. పక్కన ఉన్నాడు ఎవడో రామకృష్ణుడు బయటకు వచ్చి, అన్నీ ఉన్న మాట నిజమే కానీ పోక తెగలేదు అన్నాడు. అన్ని ఉన్న మాట నిజమే, ఆయనకి భక్తి ఉన్న మాట నిజమే, ధనం ఉన్న మాట నిజమే, అధికారం ఉన్న మాట నిజమే, అన్నీ ఉన్న మాట నిజమే. మీరు అన్న మాట నేనేమంటాం లేదు, కానీ తోక ఒకటి ఉంది, ఆ తోక ఇంకా తెగలేదు ఆయనకి అన్నాడు. తోక అంటే నేను అని అహంకారం ఇంకా తెగలేదు అని అంటే నా తోక ఏంటంటే ఇదంతా నేను చేస్తున్నాను, నేను ఎంత చదువు చదువుకున్నాను, ఇంత డబ్బు నేను సంపాదించాను, ఇంత ప్రయత్నం చేసి అధికారం సంపాదించాను, ఈ నేను నేననే బాడీ బౌండ్ అయి ఆ ఫాల్స్ అయి ఆ ఆర్టిఫిషియల్ అయి ఆ దేహగతమైన నేనటువంటి తోకటిన్నది, ఆ తోక ఇంకా తెగలేదానికి అన్ని ఉన్న మాట నిజమే, ఇంకా తోక ఊటానికి తెగలేదన్నాడు. ఏంటి వయో తోక అన్నాడు. ఆ నేను ఆ దేహగతమైన నేను ఏదో తోక కూడా ఉంది, ఆ తోక ఇంకా తెగలేదు, అది తెలిసేనే మార్గం కలదు. ఆ చైతన్య స్థాయి కలరు, ఆ శాంతి స్రవంతుడు ఆయన ప్రవేశించడానికి అవకాశం లేదు, మోక్షరాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. స్వర్గరాజ్యం నీ లోపలే ఉందన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బైబిల్లో ఏమన్నాడంటే స్వర్గరాజ్యం ఎక్కడ ఉందనుకుంటున్నామో, స్వర్గరాజ్యం నీ లోపలే ఉంది అన్నాడు. స్వర్గరాజ్యం నీ లోపల ఉందంటే నీ శరీరంలో, నీ కండరాలలో, నీ రక్తంలో, నీ ఊపిరితిత్తుల్లో, నీ గుండెల్లో, నీ నెర్వ సిస్టంలో, నీ బోన్స్ లో స్వర్గరాజ్యం ఉందని కాదు, నీ ఆత్మలో, నీ చైతన్యంలో స్వర్గరాజ్యం ఉందని. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉందని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు. నీ కండరాల్లో, నీ ఎముకల్లో, నీ ఊపిరితిత్తుల్లో, నీ కిడ్నీస్ లో, నీ లంగ్స్ లో, నీ లివర్స్ లో స్వర్గరాజ్యం ఉందని కాదు. నీ హృదయంలో ఒక ఆత్మ ఉంది, నీ హృదయంలో ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యంలో స్వర్గరాజ్యం ఉంది. నీ దేహంతో ఇసుమంటే కొంచెమంతో, నీ దేహంతో కొంచెము కూడా ఇసుమంటే సంబంధం లేకుండా నీ హృదయంలో ఒక చైతన్యం ఉంది, నీ హృదయంలో ఒక బ్రహ్మ పదార్థం ఉంది, నీ హృదయంలో సావు పుట్టుకతో సంబంధం లేకుండా ఒక ఆత్మ పదార్థం ఉంది. ఆ నీ హృదయంలో నీ లోపల స్వర్గరాజ్యం ఉందంటే నీ శరీరం లోపల స్వర్గరాజ్యం ఉందని కాదు, నీ లోపల చైతన్యంలో, నీ ఆత్మలో, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో స్వర్గరాజ్యం ఉందనుకని, నీ ఊపిరితిత్తులో లేక నీ కండరాల్లో, నీ నరాల్లో, నీ కిడ్నీస్ లో స్వర్గరాజ్యం ఉందని కాదు. ఈ కండరాలు, ఈ ఊపిరితిత్తులు, ఈ కిడ్నీస్ అనే శ్మశానంలో కాలిపోయే వస్తువుల్లో స్వర్గరాజ్యం ఉండదు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువుల్లో, ఇవాళ తిరిగి ఆడుతుండీ దేవుని రేపే శవం వచ్చు, ఈ శవంలో స్వర్గరాజ్యం, స్వర్గరాజ్యం నీ లోపల ఉందంటే నీ శవంలో స్వర్గరాజ్యం ఉందని కాదు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులో స్వర్గరాజ్యం ఉందని కాదు, నీ చైతన్యంలో, నీ ఆత్మలో, నీ లోపల ఉంటే బ్రహ్మంలో చాగులేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, అందులో స్వర్గరాజ్యం ఉందని. ది కెంగడం అభిధన్ ఈ విచన్యు సాత్విక ధన్యులు వారు మాత్రమే స్వర్గరాజ్యాన్ని దర్శించగలరు. అహంకారం గర్వం ముట్టి జీవించిన వాళ్ళకి కాదు ఆ స్వర్గరాజ్యం దర్శనం ఇవ్వదు. సాత్వికులు ధన్యులు ఎవరికైతే సత్వగుణం ఉందో, ఎవరైతే కష్టపడి సత్వగుణాన్ని సంపాదించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఆ స్వర్గరాజ్యం వ్యక్తమవుతుంది. సాత్వికులు ధన్యులు వారి దేవుని చూచెదరు, వారు స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తారు. నేను నీ తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు, అంటే దాని సోర్స్ నీ లోపలే ఉండి నీ యొక్క సాధనంతా కూడా దానికి చిల్లర చిల్లర గొడవల్లో అల్ప విషయాలతో స్వల్ప విషయాలతో నీ సాధన దృష్టి చేయకు. నీకు కావాల్సింటే మంచి జన్మ కావాలంటే భగవంతుడు ఇస్తారు, నీకు హయ్యర్ భర్త కావాలంటే భగవంతుడు ఇస్తాడు, నీకు భోగం కావాలంటే భగవంతుడు ఇస్తాడు, నీకు భాగ్యం కావాలంటే భగవంతుడు ఇస్తాడు, నువ్వేది కోరితే అది భగవంతుడు ఇస్తాడు. అటువంటి చిల్లర గొడవల మీదకి మీరు అర్జునుడి చిల్లర గొడవల మీద మీ మనసును పెట్టకండి. మీ మనసు యొక్క మూలంలోకి మీ శక్తిని అంతా ఫోకస్ చేయండి. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ చైతన్యం ఉంది, చావు లేని వస్తువు ఒకటి ఉంది. అది మీకు అక్కడ మీరు ఎప్పుడైతే మీ శక్తిని మీ సాధనని కేంద్రీకరణ చేశారో అది మీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఈ దేహాన్ని మీ మనసుని మీరు సాధనకు ఉపయోగించుకుని మీ యొక్క సాధన మటుకి మీ మనోమూలంలో కేంద్రీకరణ చేయండి. కేంద్రీకరణ చేస్తే మనస్సు యొక్క మూలంలో కనుక మీ సాధన ఫోకస్ చేస్తే మనస్సు తన మూలాన్ని అది చూస్తుంది. చూసిన వెంటనే అది నశిస్తుంది. నశిస్తే మీరు నశించారని మీరు కంగారు పడకండి. మీరేమి నశించరు, మీరెవరో మీకు తెలుస్తుంది. ఆ చావు లేనిటువంటి వస్తువు మీకు మీకు మేనిగా వ్యక్తమవుతుంది. అది చివరి జన్మ, అది కడసారు జన్మ, అది చెటారు కొమ్మ. అయితే భగవంతుడి మీద ప్రేమ కలగాలి, భగవంతుడి మీద విశ్వాసం కలగాలి, ప్రీతి కలగాలి, ప్రేమ కలగాలి. ఎంతో సత్కర్మ చేసిన వాడికి కానీ భగవంతుడి మీద ప్రేమ కలగదు, ఇష్టం కలగదు, ప్రేమ కలగదు. ఏం లేదు, భగవంతుడి మీద మనకి ఇష్టం కలిగితే, భగవంతుడి మీద మనకు ప్రేమ కలిగితే, చేతిలోని డబ్బుంటే వస్తువును కొనుక్కోవడం ఎంత తేలికో, భగవంతుడి మీద మనకు ప్రేమ కలిగితే, భగవంతుడి మీద మనకు విశ్వాసం కలిగితే, భగవంతుడి మీద మనకు ఇష్టం కలిగితే మోక్షం రావటం కూడా అంత తేలిక. అయితే ప్రేమ ఎలా ఉండాలంటే ఆపుకోలేని ప్రేమ, ఆపుకున్నానా ఆపుకోలేని ప్రేమ. ఆ లోపల ఉదయానికే ఉదయం యొక్క లోతుల్లోంచి ఈశ్వరుడు పట్ల ఆ ప్రేమ మనకు కలగాలి. ఆర్టిఫిషియల్ గా మనం మాట్లాడకూడదు, కృత్రిమ గౌరవాలు అంటే మనం వెళ్ళకూడదు. ఇంకేంటి, రూపబుద్ధి నామబుద్ధి నశిస్తేనే కానీ జ్ఞానం కలగదు. ప్రపంచం ఏమి లేదు, రూపము నామము క్రియ, రూపము నామము క్రియ మూడు మైనస్ చేస్తే క్రియేషన్ లేదు. రూపము నామము ఆ పని ఈ మూడట్లు మీరు మైనస్ చేయండి అసలు సృష్టి లేదు. అంటే మనం మాట్లాడే మాట, మనం చేస్తున్నటువంటి పని, మనకు వచ్చే ఆలోచన రూపబుద్ధి నశించేలా ఉండాలి. మన రూపబుద్ధి పెరగకూడదు, దానివల్ల రూపబుద్ధి నశించాలి. యేసుక్రీస్తు చెబుతాడు, నీ కుడి చేయి ఏదైనా మంచి పని చేస్తే నీ ఎడం చేయకు ఇతరుల మాటలో నీ ఎడం చేయకు కూడా తెలియనివ్వకు. అంటే ఏదైనా మంచి పని చేస్తే దాన్ని టామ్ టామ్ కోరుకోకు. ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్, రియాలిటీ నీడ్స్ నో టామ్ టామ్. అంటే వస్తువు సింపుల్గా ఉంది, సహజంగా ఉంది, నీ హృదయంలో ఉన్న వస్తువు. నీ హృదయంలో ఉన్న వస్తువు ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత నార్మల్గా ఉందో, ఎంత సింపుల్గా ఉందో, నీ జీవితం కూడా అంత నార్మల్గా, అంత సింపుల్గా, అంత అలా ఉంటే ఆ వస్తువు నీకు వ్యక్తం అవుతుంది, తానుగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది. ఎప్పుడో ఎక్కడో వస్తుంది అనుకున్న వస్తువు నీకు ఇప్పుడే ఇక్కడే నువ్వు పొందగలవది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోతే నిలదమైన వస్తువు కాదు. అంచేత ఈ కాలాలు, ఈ పుట్టుకులు, ఈ చావులు, ఈ గొప్పలు, ఈ తెప్పలు, ఈ అప్సు, ఈ డౌన్స్, ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పితాలు. ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పితాలు. అవి అంటాయి నీ కళ్ళకు కనిపించే ప్రపంచం అంతా కూడా నీ ఇదంతా మన మనస్సు యొక్క కల్పితేనే నీకు అర్థమైతేనే కానీ నీ మనస్సు అంతర్ముఖం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నీ కళ్ళకు కనిపించే ప్రపంచం అంతా కూడా నీ మనస్సు యొక్క కల్పితం మాత్రమే అన్న విషయం నీకు అర్థమైతేనే కానీ నీ మనస్సు అంతర్ముఖం కాదు. అబ్బాయారు అంటుంది, నీ డబ్బు సంపాదించు, కష్టపడి పని చెయ్యి, సత్కర్మలు చెయ్యి, సద్గోష్ఠులు చెయ్యి, దానాలు చెయ్యి, ఈ ధర్మాలు చెయ్యి, ఇవన్నీ చెయ్యి, ఇక్కడ ఆగిపోకు, నీకు మోక్షం కావాలా, ఇవన్నీ మర్చిపోవు. అబ్బాయారు అంటుంది, నీకు నువ్వు దానం చెయ్యి, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి, డబ్బు సంపాదించు, నీ సంపాదించాలంటే డబ్బు సంపాదించు, ధర్మం చెయ్యి, దానం చెయ్యి, సత్కర్మలు చెయ్యి, సద్గ్రంథాలు చదువు, సత్పురుషులతో సహనవాసం చెయ్యి. ఇవన్నీ నేను కాదంటలేదు, ఇక్కడే చతికలు పడకు, ఇక్కడే ఆగిపోకు, ఆ మోక్షం కోసం ఇవన్నీ మర్చిపో, ఇవన్నీ చేసి చెయ్యి, చేసి మర్చిపో, అది కావాలంటే. కానీ ఇది చేశాను, అది చేశాను, నువ్వు ఈ చేసిన పనులు జ్ఞాపకం పెట్టుకుంటే అసలు నీ చేతులు ఇంటికి జారిపోతుంది. ఈ పొల్లు మిగిలి నీ గింజలు జారిపోతాయి, ఈ పొల్లు మిగిలితుంది అసలు గింజలు నీ జారిపోతాయి. నువ్వు సంపాదించాలంటే సంపాదించు, నువ్వు మంచి పనులు చేయాలంటే మంచి పనులు చెయ్యి, సత్పురుషులతో సహవాసం చేయాలంటే చెయ్యి, ధర్మంగా జీవించాలంటే జీవించు, సత్యం పలకాలంటే పలుకు. ఈ భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో మంచి చేయడానికి అన్ని అవకాశాలతో నువ్వు మంచి చెయ్యి. ఇవన్నీ నేను కాదనటం లేదు, ఇక్కడికేసారి చతికి పడిపోకు, ఇదేసారి అనుకోకు, ఇదేసారి వస్తాం అనుకోకు. అసలు నువ్వు తెలుసుకోవలసింది, పొందవలసింది వేరే ఉంది. అసలు నువ్వు పొందవలసింది వేరే. నేను మంచి పని చేశాను, అక్కడ నువ్వు తగ్గించాను, ఇక్కడ చెరువు తగ్గించాలి, ఇలా కాలక్షేపం. నువ్వు చేసి ఉండొచ్చు మంచి పనులు, ఇలా కాలక్షేపం చేస్తుంటే ఇక్కడ ఆగిపోతే అసలు వస్తువు నీ చేతిలోంచి జారిపోతుంది, ఈ లోపల నీకు చావు వస్తుంది. అంటే సంకల్పాలలోంచి విడివడిన వాడు కానీ యోగి కాలేదు. సంకల్పం నుంచి ఎవడు విడివడతాడు, కర్మఫలాన్ని ఊహించడం మానేస్తే అది సంకల్పం నుంచి బయటకు వస్తాడు. కోరిక పుట్టింది లేదు, కోరిక ఏది పుట్టింది, కోరిక పుట్టింది సంకల్పం. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది, కర్మఫలాన్ని ఊహించడం వల్ల సంకల్పం వస్తుంది. సంకల్పం నశిస్తే కానీ ఆవిడ యోగి కాలేదు. మనం ఏదైనా పని చేసి మర్చిపోం మనం, దాని ఫలితాన్ని గురించి అస్తమానం ఊహిస్తాం, అక్కడి నుంచి సంకల్పాలు పుట్టుకొచ్చేస్తాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరే హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Mm-hmm.